శ్రీమద్ భాగవతము చతుర్థ స్కంధము ఋతు చక్రవర్తి ప్రజలకు జ్ఞానబోధ చేస్తూ ఉన్నాడు. అందులో అప్పటికి 3-4 అంశాల వరకు వివరించడం జరిగింది. సృష్టికి ఒక కర్త ఉన్నాడా, లేకపోతే దానంతటది అట్లా కర్మవశాత్తు నడిచిపోతుందా అనేటువంటి విషయాన్ని ఈ రోజున ఋతు చక్రవర్తి వివరించడం అనేటువంటిది కిందటి తరగతి హైదరాబాద్లో ప్రవచనం చేయడం జరిగింది. ఆ తర్వాత ఆదివారం, అంటే కిందట ఆదివారం బళ్ళార్లో గురు పూజ ఉత్సవం నిర్వర్తించుకుని తిరుగు ప్రయాణంలో ఉన్నాం. కర్మయే సర్వకారణము గాని వేరుగా భగవంతునొకరిని ప్రతిపాదింపనేలా అని కొందరందరూ. అంత న్యాచురల్ గా అట్లా జరిగిపోతుంటుంది. ఎవరు దీన్ని ఎవరు ఏం చేస్తున్నదేం లేదు, కర్తను ఎవరు లేరు, అంతా సృష్టి అట్లా దాని సహజమైనటువంటి స్వభావం అట్లా నిర్వర్తించుకుంటూ పోతూ ఉంటుంది అనేటువంటి ఒక సిద్ధాంతం ఒకటి ఉన్నది. మానవులు అనేక విధమైనటువంటి పరిశోధనలు చేస్తూ ఉన్నారు. మూల కారణం ఏమిటనేటువంటిది, అది భగవంతుడు ఉన్నాడా లేడా అనేటువంటి పరిశోధనలో అనేక సిద్ధాంతములు. ఏ సిద్ధాంతానికి ఆ సిద్ధాంతమే వాక్ పట్టిమ గురి అనుసరించి అదే సత్యమేమో అనిపిస్తుంటుంది. మామూలుగా ఉద్యమాల్లోనే, చిల్లర మల్లర ఉద్యమాల్లోనే ఉద్యమాన్ని ఆయన నిర్వర్తిస్తుంటే వాడు ఉద్వేగంగా పలుకుతుంటే అదే సత్యం కదా అనిపిస్తుంది. అంటే ఒక నక్సలైట్ని విన్నామనుకోండి, సమాజంలో చాలా అన్యాయంగా ఉన్నది, దీన్ని నిర్మూలించాలంటే హింసే దీనికి మార్గం అనేటువంటి పద్ధతుల్లో ఓ సిద్ధాంతం ఉందనుకోండి, అది కరెక్టే అనిపిస్తుంది. అలాగే ఒక కమ్యూనిజం చెప్తే అదే కరెక్ట్ అనిపిస్తుంది. అలా కాకుండా ఒక సోషలిజం చెప్తే ఇదే కరెక్ట్ అనిపిస్తుంది. ఒక క్యాపిటలిజం చెప్తే అదే కరెక్ట్ అనిపిస్తుంది. అందుకని ఎవరికైతే బలీయమైనటువంటి వాగ్వివాద పటిమ ఉన్నదో వారు మిగతా వారి మీద జయం సాధిస్తుంటారు. తర్కాన్ని ఆధారం చేసుకుని ఎంతో మంది సామాన్యుల్ని రకరకాలుగా భ్రమకు లోను చేసి ఒక్కొక్కరు ఒక్కొక్క ఉద్యమాన్ని నడిపిస్తూ ఉంటారు. అది మానవజాతి చరిత్రలో ఎన్నో రకమైనటువంటి సిద్ధాంతములు పుట్టి కొంత పెడదారు పట్టించి మళ్లీ అది నశించిపోయిన తర్వాత మళ్లీ సనాతన ధర్మ మార్గంలోకి ప్రవేశించడం అనేటువంటిది ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉంటుంది. ఒక ప్రయాణం జరుగుతున్నప్పుడు ప్రయాణంలో దారిలో ఏదో కొంత ఆకర్షణీయంగా కనిపిస్తే ప్రయాణాన్ని మర్చిపోయి ఆకర్షణలకు లోనై రకరకాలుగా భ్రమలకు భ్రాంతులకు గురి అయి గమ్యం చేరకపోవటం అనేటువంటిది మానవ స్వభావానికి చాలా సహజమైనటువంటి విషయం. ఎందుచేతంటే ఎవరి యొక్క వాక్ చతురత తర్కమునందు ఉండేటువంటి ప్రతిభ అనుసరించి మనుషులలా వారి వారి మార్గాల్లోకి సామాన్యులందరినీ అందులోకి ప్రవేశింపజేస్తూ ఉంటారు. అలాగే మనకి చార్వాక మతం అని ఒకటి ఉంటుంది, నాస్తిక మతం అని ఒకటి ఉంటుంది, అలాగే కర్మ సిద్ధాంతం అని ఒకటి ఉంటుంది. ఇవి రకరకాల సిద్ధాంతాలు ఉంటాయి. భాగవతంలో ఏం చెప్తారంటే అన్ని సిద్ధాంతముల యొక్క పరిచయం మనకి చేస్తూ ఉంటారు. ఇక్కడ ప్రతి చక్రవర్తి కర్మస్వరూపం గురించి క్లుప్తంగా ప్రజలకు చెప్తున్నాడనమాట. కర్మ వలన లోకములు పుట్టుట పెరుగుట లీనమగుట జరుగుతున్నవి కనుక కర్మయే సర్వకారణము గాని వేరుగా భగవంతుని ఒకడు ఒకరిని ప్రతిపాదించనేలా అని కొందరందరూ. వీరిని పూర్వమీమాంసకులందరూ కర్మ అనగా జరుగుతున్న పని, కర్త లేనిసో అది జడము, ప్రపంచ కల్పన అన్నది కర్మము, అది కర్త ఎట్లగును, ఈ జగత్కర్మకు కార్యము కారణము దాని అంత అంతర్యామకరణ ఈశ్వరుడే, అతడే కర్త కూర్చున్నాడు. అంటే దానంతా జరిగిపోవటానికి ఎలా కర్మం అట్లా నడిపించేస్తుంటుందని అని చెప్పడానికి సమాధానంగా చెప్తారంటే కర్త లేకుండా కర్మ లేదు కదా అని చెప్తున్నారు. ఏదైనా కర్త ఉంటే కదా కర్మం అనేటువంటిది ఉంటుంది. అందుచేత కర్మ కన్నా వేరుగా ఈశ్వరుని ప్రతిపాదింపు చేయనక్కర్లేదని అన్నచో కర్మమును ఆచరించు వారు అక్కరలేదని తెరను. ఇక కర్మయ్యే ఉండదు. పెళ్లి జరగవలను వధువు వరలు అక్కరలేదు. పెళ్లి ఒక్కటే ముఖ్యం అన్నట్లుండను. కొడుకు పుట్టవలను తల్లిదండ్రులు అక్కరలేదు అన్నట్టు పొసగున పూర్వమీమాంసా శాస్త్రము కర్తను వేదపురుషునిగా అధ్యాహారము చేసుకుని కర్మను గూర్చి వివరించను. కర్మ వలన ఏమి జరుగునో చెప్పును, కాని కర్త లేడని చెప్పదు. కర్త లేకుండా కర్మ ఉండదు. కర్మ చేస్తే దాంట్లో నుంచి పర్యవసానాలు ఎలా ఉంటుందనేటువంటిది చెప్తూ ఉంటుంది కర్మ సిద్ధాంతం. మనం ఎలా కర్మ నిర్వర్తిస్తే ఆ విధంగా తదనుగుణంగా తరువాత పర్యవసానాలన్నీ మనకు వస్తూ ఉంటాయి. అందుచేత కర్మ వలన కర్త దానికి లోబడి పనిచేయడం అనేటువంటిది ఏర్పడుతుంటుంది. కానీ అసలు కర్త అనేటువంటి వాడు లేకపోతే కర్మమే లేదు. కనుక కర్త లేని కర్మ సిద్ధాంతానికి ఏ విధమైనటువంటి బలము లేదనేటువంటిది ఇక్కడ చెప్తున్నారు. కర్మ వలన అపూర్వము అను ఫలము పుట్టునని ఈ శాస్త్రము బోధించను. నిప్పు నీరు పాత్రము బియ్యము చక్కగా అనుసంధానము చేసిన సో అన్నము పుట్టును. ఇది అంతకు ముందున్న పదార్థములలో ఏదీనూ కాదు కనుక అపూర్వం అనబడను. ఉదాహరణ చెప్పారు మనకి బియ్యం నీరు అగ్ని ఓ పాత్ర. ఈ వెగ్ని అగ్ని మీద ఓ పాత్ర ఉంచి ఆ పాత్రలో నీరు బియ్యము వేస్తే అది క్రమంగా అన్నంగా తయారవుతుంది. అంచేత ఆ దానంతరం అది తయారు కాదు కదా. అది చేసేవాళ్ళకు ఉండాలిగా. ఒక అగ్నిని ఏర్పాటు చేసుకోవడం కానీ దాని ఎందుకు పాత్రను ఏర్పాటు చేయడం కానీ దాని ఎందుకు నీరు పోయటం కానీ అందులో బియ్యమును వేయటం కానీ చేసేటువంటి కర్త ఉన్నప్పుడు అంతకు ముందు లేనిది ఒకటి పుట్టుకొచ్చింది. అంటే అంతకు ముందు అన్నం లేదు, బియ్యమే ఉన్నది, అగ్ని ఉన్నది కదా. అంచేత ఈ అగ్ని దానంతరది అన్నాన్ని తయారు చేయలేదు, నీరు దానంతరది అన్నాన్ని తయారు చేయలేదు, అగ్ని తానంతరది అన్నమును తయారు చేయలేదు, పాత్ర తనకు తానుగా బియ్యంను అన్నంగా మార్చలేదు. ఇవన్నింటినీ మార్చడానికి ఇవన్నీ కలిపి బియ్యంగా తయారవటం అనేటువంటిది, ఈ బియ్యం అన్నంగా మారటం అనేటువంటిది అంతకుముందు లేనిది వచ్చిన మాట వాస్తవం. అంతకుముందు లేనిది ఇప్పుడు ఏర్పడటం అనేటువంటిది, పూర్వము లేనిది ఇప్పుడు ఏర్పడినది అని చెప్పడానికి అపూర్వము అంటారు. పూర్వము లేనిదాన్ని అపూర్వము అంటారు. పూర్వము లేనిది ఇప్పుడు ఉన్నట్టుగా ఏర్పడి, ఇలా ఇదివరకు లేనిది ఇప్పుడు ఏర్పడటానికి కర్త ఒకడు కావాలి. ఇది సృష్టి ఏర్పడటానికి ఏమీ లేనట్టుగా ఉన్న దాంట్లో సృష్టి ఏర్పడటానికి కర్త లేకుండా ఇదంతా జరిగింది అనడంలో దానిలో విజ్ఞత లేదు. అందుచేత దాన్ని ఉదాహరణగా చెప్తున్నారు. నిప్పు నీరు పాత్రము బియ్యము చక్కగా అనుసంధానము చేసిన సో అన్నము పుట్టును. ఇది అంతకు ముందున్న పదార్థములలో ఏదీనూ కాదు కనుక అపూర్వం అనబడను. కర్మకి సామర్థ్యం ఉన్నదని జయముని చెప్పాను. ఇలా చేయటం వల్ల ఈ విధంగా అపూర్వమైనటువంటి విషయం అంతకుముందు లేనిది ఇప్పుడు ఉన్నట్టుగా గోచరి. ఇప్పుడు ఈ విధంగా మనం ఒక ప్రార్థన మందిరం ఏర్పాటు చేసుకున్నాం అనుకోండి, దానంతరది అయిపోదు కదా. దానంతర అయ్యేది ఏమి ఉండదు సృష్టిలో. ఏది దానంతరది ఏమిక, మాస్టర్ గారు తను ఇచ్చేటువంటి రచనలో చాలాసార్లు చెప్తూ ఉంటారు. శనగలు ఉంటాయి, అది చక్కగా మనంతా గింజల్ని ఆహారంగా స్వీకరించాలంటే వాటిని నీటిలో నానబెడితే మెత్తపడితే అరగటానికి అనుకూలంగా తినటానికి రుచిగా శనగలు ఏర్పడటం అనేది జరుగుతుంది. శనగలు వాటంతట అవి నాని మెత్తగా తయారవు కాదు కదా, తయారవవు కదా. అంతకుముందు తినలేనటువంటి విషయాన్ని ఇప్పుడు తినేట్టుగా తయారు చేసేదానికి ఒక కర్త కావాలి. అలాగే ఇంకొక ఉదాహరణ చెప్తూ ఉంటారు. మనకి పాలు, కాఫీ డికాషను, పంచదార కలిపి అంతకుముందు లేని కాఫీ అప్పుడు తయారు చేసుకోవడం అనేది జరుగుతుంది. అలాగే ఏ పదార్థమైనా కొన్ని పదార్థములు కొన్ని రకములుగా మనం కలిపి ఉన్నప్పుడు అందులో జరిగే రసాయనం వల్ల కొత్త పదార్థములు పుడుతుంది. ఇలా అంతకుముందు లేనిది ఇప్పుడు ఏర్పడటానికి కారణము కర్త. అలాగే మనకి జరిగేటువంటి సమస్యలైనటువంటి ఘటనలన్నీ కూడా వాటికి కర్త మనమే అనేటువంటిది అంగీకరించడం ధీమంతుల లక్షణం. మామూలుగా మనకి ఏమైనా ఇబ్బందులు కలిగినప్పుడు మనకి ఎందుకు ఇలా అయింది అనిపిస్తుంది కదా. ఏదైనా మంచి శుభమైన కార్యక్రమాలు జరిగినాయి అనుకోండి, మనకి ఎందుకు ఇలా అయింది అని అనుకో. మనం చేయటం వల్ల అయింది అనుకుంటాం, మనం బాగా చేయటం వల్ల చాలా బాగా అయింది అనుకుంటూ ఉంటాం, అప్పుడు ఒప్పుకుంటాం మనమే కర్తనే. మనం కొన్ని కొన్ని విషయంలో మనం అనుకున్నది ఒకటి జరిగేది ఒక్కటిగా ఉంటుంది. ఉన్నప్పుడు మనకి ఎందుకు ఇలా అయింది అంటే ఎందుకు ఇలా అయింది ఏంటి, నీ బట్టే అయింది, నీ బట్టే, నీవే కర్తవి, నీ నుంచే ప్రారంభమైంది, నీవు ఈనాడు మర్చిపోయి ఉండొచ్చు ఎందుకు ఇలా జరిగిందో. కానీ ఏ ఒక్కటి కూడా ప్రతి కార్యమునకు ఒక కారణం ఉంటుంది, ప్రతి కారణమునకు ఒక కర్త ఉంటాడు. అందుచేత కర్త అనేటువంటిది లేకుండా పర్యవసానం కర్మ ఉండదు, కర్మ లేకపోతే పర్యవసానము ఉండదు. అంతేకాదు కర్త లేకుండా అపూర్వమైన విషయములు ప్రకాశించడం అనేటువంటి కూడా జరిగేటువంటి అవకాశం ఉండదు. అందుచేత కర్మకి కేవలం కర్మ వల్లే అంతా కర్మే అంతా కర్మే అంటూ ఉంటాం కదా. అంతా కర్మే అంటే ఇది ఎవరి వలన కర్మ ఎలా ఏర్పడింది, కర్త వల్లే. అంచేత కర్త లేని కర్మ లేదు. కర్మ సిద్ధాంతమును ఎందు కర్తను ఆల్రెడీ అది ప్రధానమైన విషయంగా దాన్ని చెప్పి కర్మ యొక్క స్వరూప స్వభావాలు చెప్తారు. ఇలా చేస్తే అలా జరుగుతుంది, అలా చేస్తే ఇలా జరుగుతుంది, ఈ కర్మస్వరూపము ధర్మస్వరూపము ఇటువంటివన్నీ కర్మయందు ఏ విధంగా మనం ప్రవర్తించడం వల్ల ఎలాంటి పర్యవసానాలు వస్తాయో మనకు అనేకమైన ఉదాహరణలు, ఎంతో మంది చరిత్రలు మనకి, రాజుల చరిత్రలు, మురుల చరిత్రలు, మహర్షుల చరిత్రలు, సామాన్యుల చరిత్రలు అందరివి తెలియపరుస్తూ వాటి అన్ని ఆ విధంగా జరగటానికి వారే కారణం అని చెప్పింది చెప్పండి. ప్రతిదానికి వారే కారణం. పాండవులకి ఇలా కష్టాలు కన్నా ఎందుకంటే పూర్వం ఒక కథ ఉంటుంది. రామునికి ఆ విధంగా సీతా వినియోగం ఎందుకు కలిగిందంటే పూర్వం ఒక కథ ఉంటుంది. ఆ పూర్వం కథ తెలియనప్పుడు మనకు ఎందుకు ఇలా జరిగింది అనే ప్రశ్న ఉంటుంది. అందుకనే మన వాళ్ళు చాలా మంది కర్మసిద్ధాన్ని తెలిసిన వారు వారికి అనుకోని సంఘటన జరిగి ఆపద కలిగినా దుఃఖం కలిగినా ఎప్పుడో ఏనాడో ఏదో చేశాం, ఇప్పుడు ఇది మనకు గుర్తు లేదు, ఇప్పుడు ఈ విధంగా అనుభవిస్తున్నాం, ప్రస్తుతం మనం ఏం చేయాలి అని ఆలోచిస్తాం. అయిపోయింది ఎలాగో ఎలా గుర్తు రాదు కాబట్టి గత సూన గత సంస్య అయిపోయిన దాని గురించి ఇప్పుడు ఆలోచిస్తే మనకి సమాధానం దొరకబోదు. అంచేత కర్త మనమే అనేటువంటి భావన చేసుకోవటం ఒకటి. అలాగే సృష్టికి కూడా ఒక కర్త ఉన్నాడు, అతను నిర్దేశించినది ఏమి అనేటువంటి తెలుసుకుని ఆ ప్రధానము కర్త ఎవరైతే ఉన్నాడో ఈశ్వరుడు, అతని యొక్క ఉద్దేశ్యం అతని యొక్క ఆశయం ఏమిటో తెలిసి తదనుగుణంగా మనం ప్రవర్తించామనుకోండి, చాలా మటుకు సృష్టి మనకి సామరస్యంగా గోచరిస్తుంది. అంటే సామరస్యం అంటే సమమైనటువంటి రసానుభూతి ఇచ్చేటువంటిది సామరస్యం. అలాంటి సామరస్యం మనకు లభించడం కోసమే జ్ఞానం సంపాదించుకోవడం అనేటువంటిది ఉంటుంది. ఈ జ్ఞానమును సంపాదించుకుని మన స్వభావమును మనం మార్చడానికి రకరకాలుగా తంటాలు పడుతూ ఉంటాం. స్వభావానికి బలం ఎక్కువ ఉంటుంది జ్ఞానం బాగా. దాంతో మనం యోగం చెందిన కొద్దీ క్రమముగా జ్ఞానం యొక్క బలము పెరిగి స్వభావం యొక్క బలము కొద్ది కొద్దిగా తగ్గుతూ ఉంటే మనకు విపరీతమైనటువంటి ఫలితములు లేకుండా జీవితం సామరస్యంగా నడిచేటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. అందుచేత ఇక్కడ కర్మకు సామర్థ్యం చాలా ఉన్నది. కానీ కర్మమునకు ఇంత సామర్థ్యం ఉన్నదని ఎప్పుడు తెలుస్తుందంటే తప్పులు చేసినప్పుడు తెలుస్తుంది. ఒక తప్పు జరిగినప్పుడు దాంట్లోంచి రకరకాలుగా పుట్టుకొస్తూ ఉంటుంది. అప్పుడు మనకి దాంట్లోంచి వచ్చేటువంటి కస్టమర్లోంచి ఇలాంటి పని మళ్లీ చేయకూడదు అనేది తెలుసు. మనం త్వరపడి మాట్లాడినప్పుడు కానీ, మనం త్వరపడి ఒక పని చేసినప్పుడు కానీ అందులోంచి అనేక అనేకమైనటువంటి అశుభ పరంపరలు వచ్చేస్తూ ఉంటాయి. అంచేత క్రమంగా ఓహో మనం చిన్న పొరపాటు చేయడం వల్ల ఇంత పెద్ద కష్టం అనుభవిస్తున్నాం. అది మనం సరిగా చేసినప్పుడు, కర్మను సరిగా నిర్వర్తించినప్పుడు అందులోంచి వచ్చే శుభ పరంపరలు ఎందు ఎక్కువ విచారించి తెలుసుకోవాల్సిన విషయం ఉండవు. ఏదైనా పొరపాటు జరిగినప్పుడే తెలుస్తుంది. చిన్న పొరపాటుకు పెద్ద పెద్ద శిక్షలు అనుభవించినటువంటి వారి కథలు అనేకములు ఉన్నాయి. అది ఏమిటి, ఇంత చిన్న పొరపాటు ఈ క్షణంలో ఇలా జరిగింది, దీనివల్ల ఇన్ని పుష్కరాలు, అంటే 12 సంవత్సరాలు అన్నమాట, 14 సంవత్సరాలు, 20 సంవత్సరాలు పొరపాటున అప్పుడు అలా పనిచేయడం వల్ల, అనటం వల్ల కదా, పొరపాటున అప్పుడు అలా ప్రవర్తించడం వల్ల కదా, దాని యొక్క పరంపర ఈ విధంగా ఇన్నటి వరకు కూడా బాధపడుతోంది అనేటువంటిది తెలిసి, క్రమంగా మానవునందు బాధల నుంచి కర్మం యొక్క సామర్థ్యం తెలిసి కర్మమును సరిచేసుకోవటం తెలుస్తాం. కర్మ యొక్క సామర్థ్యం చాలా గొప్పది, కానీ అంత గొప్ప సామర్థ్యం గల కర్మకు కారణం కర్తే, కారణం కర్తే. అంచేత కర్మకు సామర్థ్యం ఉన్నది కాబట్టి కర్మము అపూర్వం కనుక కర్మమునకు ఎక్కువ పెద్ద పీట వేశాడు జయమిని అనేటువంటి మహర్షి. కానీ కర్త లేడు అనేటువంటి పరిస్థితి లేదు. కర్త లేడు అనే పరిస్థితి జయమిని బాగా తర్కం పెంచుకుని, జయమిని మహర్షి ఆ తర్కంతో అంతా కర్మమే కర్తదేం లేదన్నట్టుగా మాట్లాడితే వేదవ్యాస మహర్షి చాలా బాధపడతారు. బాధపడి నీవు ఈశ్వరునే నిరాకరించేటువంటి స్థితిలోకి వచ్చావు, నీకు మళ్లీ జ్ఞానం కలిగేంత వరకు నీ ముఖం నాకు చూపించవద్దని చెప్పి జీవుని మహర్షికి శాపమిస్తాడు వేదవ్యాస మహర్షి. అది వేరే కథ. అందుకని కర్మమునకు చాలా ప్రాముఖ్యత అన్నమాట. వాస్తవమే గాని కర్త లేని కర్మము లేదు అనేటువంటిది సనాతన ధర్మం. అందుచేత ఎవరు ఎప్పుడు ఎవరికి ఎప్పుడు ఎక్కడ ఏం జరిగినా దానికి కారణము వారే అని తెలుసుకోవడం మొట్టమొదటి ధీ లక్షణం. వారి కారణంగా, వీరి కారణంగా, ఇంకోరి కారణంగా మనకి దుఃఖం కలిగింది, మనకి కష్టం కలిగింది అనుకోకుండా, మనకి తెలియక చేసినటువంటి కొన్ని వార్తలముల నుండి మనకు కొన్ని అశుభ పరంపరలు అలా కొన్ని ఎంతకాలం పరిష్కారం లేని సమస్యలుగా ఏర్పడిపోతూ ఉంటాయి. దాన్ని అంగీకరించి ప్రస్తుతం ఏం చేయటమో అదే చేయాలి. ఇది ఎలా ఉంటుందంటే మనిషికి అర్థమైన తటాకంలో ఒక చిన్న బెడ్డ అలా వేశామనుకోండి, వేస్తే ఆ తరంగం అలా అందులో బయలుదేరి అలా తీరం వరకు వెళ్లి ఆగిపోదు. తీరం వరకు వెళ్తుంది, మళ్లీ ఎక్కడ బెడ్డ వేశాం అక్కడి వరకు తిరిగి వస్తుంది, మళ్లీ వెళ్తుంది, మళ్లీ వస్తుంది, మళ్లీ వెళ్తుంది, మళ్లీ వెళ్తుంది, మళ్లీ వెళ్తుంది, మళ్లీ వస్తూ ఉంటుంది. అట్లా తరంగం అనంతంగా సాగుతూ ఉంటాయి. మళ్లీ నిర్మలతనడానికి చాలా సమయం పడుతుంది. అది ఎప్పుడన్నా మీరు కావాలంటే ఒక నిర్మలమైన తటాకంలో ఒక రాయి వేసి చూడచ్చు. ఒక చిన్న రాయి బెడేసి ఇంతసేపు తరంగములు రకరకములుగా కలితమైనవి కదిలిపోయినవి, ఎంతోసేపటికి కానీ మళ్లీ నిర్మలత్వం రాదు. అందుచేత మనలో కలిగిన భావములు, వాటి నుంచి కలిగేటువంటి భాషణములు, వాటి నుంచి కలిగేటువంటి వర్తనములు, వీటి వల్ల ఎప్పుడు ఏదో ఒక రకమైన అలజడి కలిగి మనిషికి లేని పరిస్థితులు కొత్తగా పుట్టుకొచ్చినట్టుగా ఏర్పడిపోతూ ఉంటాయి. దానిని నిర్వర్తించడం విషయంలో చాలా జాగ్రత్త వహించి ఉండాలని చెప్పి, చాలా జాగ్రత్త అంటే సంకల్పం ఉన్నంతకాలము ఏదో కర్మ మనిషికి. సంకల్పం అంటూ ఉంటే అది ఏదో ఒక భాషణ రూపంలోకో ఒక వర్తన రూపంలోకో వస్తుంది. సంకల్పమే లేకుండా ఎట్లా ఉంటాం? సంకల్పమే లేకుండా ఎట్లా ఉంటారు? అందుకని ఇందులో ఈ సంకల్పములు ఎంత తెలిస్తే అంత దాని నుంచి అంత తర్కం మొదలు. పూర్వకాలం ఒక మహారాజు, ఒక ఆయన మహాజ్ఞానం సంపాదిస్తాడు, సంపాదించి ఎంతో మంది పండితుల్ని అలాగా వారితో వాగ్వివాదములు చేస్తూ ఎంతో మందిని జయించడం జరుగుతుంది. 500 మంది పండితులు దేశంలో ఉండే వాళ్ళందరి మీద ఆయన యొక్క తన యొక్క జ్ఞానం చేత వారందరినీ జయించుతారు. జయించినప్పుడు అతడికి గౌతమ బుద్ధుడి గురించి తెలుస్తుంది. తెలిసి అతడి పేరు, ఆ మహారాజు పేరు మహాలింగ పుత్రుడు. మహాలింగ పుత్రుడు అది మౌలింగ పుత్ర అయ్యాడు. ఆ మౌలింగ పుత్ర అయ్యారు. నెమ్మదిగా సంస్కృతం అట్లా వికృతి చెందుతూ ఉంటుంది. ఆ మహాలింగ పుత్రుడు బుద్ధుడి దగ్గరికి వెళ్లి జ్ఞానం గుర్చి కొన్ని కొన్ని విషయముల యందు మీతో చర్చించడానికి వచ్చాను అన్నాడు. అంటే బుద్ధుడు అంటాడు, ఎంత చర్చిస్తే ఏం లాభం, నీకు సత్యం తెలియదు కదా, నువ్వు చాలా జ్ఞానం సంపాదించావు, సంపాదించిన సత్యం తెలియదు కదా నీకు, సత్యం ఒక్కటి తెలియలేదు, జ్ఞానం చాలా మంది ఉపయోగమే ఉందని అడుగుతాడు. నీకు సత్యం తెలుసా అని అడుగుతాడు. తెలియదు అంటాడు. ఏం చేసుకుంటావు జ్ఞానం అంతా, నీకు వాక్పటిమ చాలా ఉన్నది, నీ యందు నీ మనసు తర్కమునందు బాగా రక్తి కలిగి ఉన్నది, అందుకని ఏదైనా ఒక విషయం చెప్తే దానికి ప్రతి విషయానికి మరొకటి దాని నీడగా ఉంటుంది. వెలుగు నీడల్లాగా ఒక వాక్యం మాట్లాడితే మాట్లాడింది అనేటువంటిది ఒకటి ఉంటుంది. మాట్లాడేదానికి బొమ్మ చూపిస్తే బొరుసు ఉంటుంది, బొరుసు చూపిస్తే బొమ్మ. అంచేత ఎంత జ్ఞానం గురించి మనం తర్కించినా అది పరిపూర్ణం అవ్వదు. తర్కం వల్ల జ్ఞానం పరిపూర్ణంగా ఆవిష్కరింపబడినటువంటి ఉండదు. నీవు దాని ఎందు బాగా సిద్ధహస్తుడు అయ్యావు. చాలా మంది జ్ఞానులు ఉన్నారు, సత్యం తెలిసిన వారు ఉన్నారు, వారి దగ్గర తర్కం ఉండదు. నీకు తర్కం ఉండి జ్ఞానం ఉండి సత్యం తెలియని వాళ్ళకన్నా సత్యం తెలిసి జ్ఞానం కూడా లేక తర్కం అసలే లేకుండేటువంటి వాళ్ళు ఇంతకన్నా చాలా ఆనందంగా హాయిగా ఉంటారని చెప్తారు. మరి అలాంటి సత్యం నాకు తెలియాలంటే ఏం చేయాలి? ఏం చేయక్కర్లేదు, ఊరికి ఉండమంటాడు. ఊరికి ఎలా ఉండటం అని అడుగుతాడు. ఊరికే ఉండలేడు కదా, ఊరికే ఉండడం సామాన్య విషయం కాదు కదా. అంచేత అంతకీ మీరు నాతో ఈ జ్ఞానమునందు ఈ వాగ్వివాదమునందు పాల్గొంటారా లేదా అని అడుగుతాడు బుద్ధుని. అయితే ఒక 2 సంవత్సరాలు నాతో మీరు కూర్చుంటే ఆ తర్వాత నీతో నేను ఏ విషయమైనా చర్చిస్తాను. ఓ 2 సంవత్సరాల పాటు నువ్వు నాతో ఇక్కడ ఉంటే 2 సంవత్సరాల తర్వాత నేను నీతో నీకు కావాల్సిన ప్రతి విషయం చర్చిస్తానని. అంటే అక్కడ దూరంగా ఒక ఆయన మరిచెట్టు కింద ఒక ఆయన కూర్చుంటాడు. ఆయన పగలబడినవుతాడు. అతని పేరు మహాకశ్యపుడు. అతని పేరు నవ్వితే అందరూ అతని పక్క చూస్తారు. రాజు రాజు అనుచరులు అక్కడుండే మిగతా బుద్ధ సంఘంలో ఉండేటువంటి వారు అందరూ వీడెందుకైతే నవ్వుతాడని చూస్తాడు. చూస్తే అప్పుడు ఆయన అంటాడు, నవ్వుతున్నవాడు, ఈ బుద్ధుడు చాలా యుక్తి గలవాడు, 30 సంవత్సరాల క్రితం నేను వచ్చాను నీలాగే. రాజుతో చెప్తాడు, నీలాగే నేను వచ్చాను రా 30 ఏళ్ల క్రితం. వచ్చిన తర్వాత నీలాగే నేను తక్కించబోయాను, 1-2 సంవత్సరాలు ఉండమన్నాడు, ఆ తర్వాత చర్చిస్తాన్నాడు. 2 సంవత్సరాలు అయ్యేసరికి చర్చించడానికి ఏమీ లేకుండా అయిపోయింది నాలో అని. 30 సంవత్సరాలు అయింది వాళ్ళ వరకు నాకే ప్రశ్న పుట్టలేదు, ఇంకా అయిపోయిందంతా. అంచేది ఇలాంటి ప్రమాదం ఉంది సుమా, ఏంతో నువ్వు ఆయనతో 2 సంవత్సరాలు కూర్చుంటే అంట. అయినప్పటికీ ప్రయత్నం చేద్దామని రాజుగారు రాజ్యాన్ని తన సంతానానికి అప్పచెప్పేసి బుద్ధుడితో కూర్చుంటాడండి. 2 సంవత్సరాలు బుద్ధుడితో కూర్చుంటే ఇక అక్కడి నుంచి సంకల్పం అనేది పుట్టకుండా అయిపోతుంది. బుద్ధుడితో కూర్చోటం వలన 2 సంవత్సరాల పాటు సంకల్పాలు పుట్టడం అనేది లేకుండా అయిపోతుంది. 2 ఏళ్ళు అయిన తర్వాత 2 ఏళ్ళు సరిగ్గా అయ్యే సమయానికి బుద్ధుడు పలకరిస్తాడు ఆ మహాలింగ పుత్రుని. ఏమనంటే ఇప్పుడు ఏమైనా తక్కువ నువ్వు అనుకున్నట్టు జ్ఞానం గురించి ఏదైనా తెలుసుకోదలుచుకున్నావా అని అడుగుతాడు. అంటే కా దండం పెట్టేస్తాడు, ఇంకేం లేదు తెలుసుకోవడానికి. ఎందుకు ఇది చెప్తున్నానంటే సంకల్పములు అట్లా ఏవో ఒకటి వస్తూనే ఉంటాయి మనిషి కదా. ఈ సంకల్పములు వస్తుంటే దాన్ని పట్టుకుని ఏమో మనం మాటలో చేతల్లోనో దిగిపోదు. దిగిపోతే తదనుకున్నటువంటి పర్యవసానాలు వచ్చేస్తూనే ఉంటాయి, వస్తూనే ఉంటాయి. అందుకనే అసలు ఏ సంకల్పం లేకుండా ఉండేటువంటి వాడు బుద్ధుడు అంటే తెలిసినవాడు. ఇది చేద్దాం అది చేద్దాం ఏదేదో వస్తుంటే ప్రతి వాళ్ళకి కొన్ని 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 ఆశయాలు పుట్టుకొస్తూ ఉంటాయి. ఆశయాలు పుట్టుకొస్తే అంత పని పెరిగింది. ఇప్పుడు రామకృష్ణ పరమహంసకు పని ఎక్కువైందా, వివేకానందుడికి పని ఎక్కువైందా చెప్పు, ఎవరెక్కువ తెలిసినవారు? అలా కూర్చోగలిగిన వాడికి తెలిసినంత తిరిగిన వాడికి శ్రమ తప్ప ఆ సౌఖ్యం రాదు. రమణ మహర్షి ఎలా కూర్చోగలిగారు, శ్రీశ్రీసాయి ఎలా కూర్చోగలిగారు, మాస్టర్ సివి ఎలా కూర్చోగలిగారు? కూర్చున్న వాడికి క్రమంగా తన ఎందు సంకల్పములన్నీ సమస్య. అదే భగవంతుడు శ్రీకృష్ణ భగవద్గీతలో చెప్తాడు, సంకల్పములు సంచరించిన వాడే యోగి అంటాడు. నీకే సంకల్పము పుట్టలేదనుకో, అప్పుడు నీ నుంచి ఏ కర్మ నిర్వర్తింపబడదు. నీ నుంచి కర్మ నిర్వర్తింపబడినప్పుడు, నువ్వు కారణం కానప్పుడు ఒక సంకల్పానికి దాని నుంచి వచ్చే ఫలితములు కూడా తనని అంటావు. అందుకనే శ్రీకృష్ణుడు చెప్తాడు, నిజమైన భక్తులు ఎవరి అంటే తనకుగా తాను ఏది ప్రారంభించినటువంటి వాడు నా భక్తులు. సర్వారంభ పరిత్యాగి సమే భక్త ప్రియ, మే అంటే నా యొక్క భక్తుడు, ప్రియమైన భక్తుడు. అందుకని మనకి లేచిన దగ్గర నుంచి ఏమేమో పుడుతూ ఉంటాయి కదా, చాలా సంకల్పం పుట్టేస్తే నీ నుంచి పుట్టిన వాటన్నిటి నుంచి వచ్చేటువంటి పర్యవసానాలన్నీ నీవే. ఇదివరకే ఒకళ్ళ నుంచి ఒక సంకల్పం పుట్టుకొచ్చింది, దాన్నే దైవ సంకల్పం అంటారు. నీకుగా నీ నుండి పుట్టేది ఏముండదు, అప్పటికే ఒక సంకల్పం పుట్టి ఉంటుంది. ఆ పుట్టిన సంకల్పంతో నువ్వు తోడ్పాటు గావించావనుకో, దానిలోంచి వచ్చేటువంటి పర్యవసానాలు నీవి కావు. అట్లా ఉంటాయి. ఇప్పుడు రాముని కథ ఉందనుకోండి, ఎక్కడా సొంత సంకల్పం ఉండదు, సొంత సంకల్పం ఏమీ ఉండదు. ఆయనకే సంకల్పం లేదు, కాలమును బట్టి దేశాన్ని బట్టి కర్తవ్యాన్ని నిర్వర్తించుకుంటూ వెళ్లిపోతాడు తప్ప తనకుగా తాను ప్రతిపాదించింది జీవితంలో ఏమీ కనబడదు. అలాగే కృష్ణుని జీవితంలో కూడా తానుకుగా తాను సంకల్పించి చేసింది ఏమీ ఉండదు. యోగుల కథలు తీసుకుంటే అన్నీ అలాగే ఉంటాయి. అంచేత వారికి సంకల్పములు వ్యక్తిగతంగా ఏమి ఉండవు. తాను ఏ సంకల్పం కారణంగా తాను ఈ విధంగా జన్మనెత్తాడో ఆ సంకల్పంతో అనుసంధానం చేసి నిర్వర్తిస్తూ ఉంటాడు. అప్పుడు దాంట్లోంచి వచ్చేటువంటి పర్యవసానాలను కూడా ఆయనకు సంబంధించి ఉండవు. అలాంటి దివ్యంగా జీవితం నిర్వర్తించుకోవడం అనేటువంటిది పరమోత్కృష్టమైనటువంటి స్థితి. అందులో కర్త తాను కాదు, శ్రీహరే కర్త అని చెప్పి అలా జీవిస్తూ ఉంటారు యోగులు, భక్తులు, జ్ఞానులు. వారిదిగా భావించడం ఏ కర్తవ్యం కూడా. అలా కానప్పుడు కర్త మనమే అనుకుని మనం చేసినవన్నీ కూడా దాంట్లోంచి వచ్చేటువంటి పర్యవసానాలన్నీ కూడా మనం బంధిస్తూ ఉంటాయి. దీంట్లోంచి బయటపడాలంటే ఏ రోజైనా తాను కర్త కాదని, భగవంతుడి యొక్క ఒక ప్రణాళికలో భాగంగా తాను ఈ విధంగా ఉన్నాడని, తనకై తానుగా ఏమీ సంకల్పించకుండా ఉండేటువంటి ఒక స్థితికి పరిణితి చెందాలి. అలా చెందితే వారి జీవితం ఆ రోజు నుంచి క్రమంగా పరిష్కారం వైపు నడుస్తుంది. అక్కడి నుంచి కొన్ని జన్మలకి పరిష్కారం వచ్చేటువంటి అవకాశం. మనకి ఎన్నో కథలు పురాణాల్లో అలా ఉంటాయి. సమీపుడైన మహర్షి తపస్సు చేసుకుంటూ ఉంటే పరీక్షిత మహారాజు అక్కడికి వచ్చినప్పుడు దాహం వేసి దప్పికొని అక్కడికి వస్తే ఆ ముని మామూలుగా లేచి నిలబడి రాజుకు మర్యాద చేసి అతనికి మంచినీళ్ళు ఇవ్వాలి. అలా ఇవ్వకపోవడం వల్ల పరీక్షిత కోపం వస్తుంది. కోపం రావటం వల్ల చచ్చిపోయిన పాపం ఆ శమూకి మహర్షి ముని యొక్క మెడలో వేసి వెళ్లిపోతాడు. వెళ్లిపోతే శమీకుడు తెలిసి కూడా ఏమీ దానికి ప్రతిచర్య ఉండదు. ప్రతిచర్య లేని వారికి పర్యవసానాలు ఉండవు. కానీ ఆ తర్వాత శమీకుడి కుమారుడు అనేటువంటి శృంగి అతడు చూచి దేశపు మహారాజు ఈ విధంగా ప్రవర్తించడని పరిషత్తుకు శాపం పెడతాడు. శాపం పెడితే శమీకుడు చెప్తాడు, పొరపాటు చేశావు, అతడు దాహంలో ఉండి అసహనం చేత ఆ విధంగా మన నా మీద చనిపోయిన పాములోటి మన మీద నల్ల వేశాడు. కానీ అతను దేశాన్ని రక్షించేటువంటి రాజు, ధార్మికుడు, కించిత్ అసహనం చేత ఇలా చేశాడు. నీవు ఇంత తపస్సు చేసేటువంటి వాడివి, నా కుమారుడు అయ్యండి, నువ్వు సహనం కోల్పోయి అతను నువ్వు శాపమటం అన్నదే, దానివల్ల చాలా పర్యవసానం. అది శమీకుడు. మరి అలాంటి కథలు మనకి ఎక్కువగా అందులో లోతైన ముద్ర వెయ్యాలి. ఇంకేదంటే ఆ మొత్తం కథలో శమీకుడిని మించిన వాడు ఎవళ్ళు, శృంగి కాదు, పరిశుద్ధుడు కాదు, తక్షకుడు కాదు, ఎవరు కాదు, శమీకుడే గొప్పవాడు. ఎందుకని మనం చూడండి, మనం చదువుతూ ఉంటాం వ్యక్తిగతంగా అతనికి జరిగిన అన్యాయమును ధీరతతో సహించుట అనటం వేరు, దాన్ని భరించడం వేరు కదా. అందుకని ఆయన శమీకుడయ్యాడు. అంటే శమమే తన యొక్క సహజమైనటువంటి స్వభావంగా కలిగిన వాడయ్యాడు. అలా కానప్పుడు దాంట్లోంచి పర్యవసనాలు వస్తాయి. శృంగి కారణంగా తపస్సు జనులకు చాలా కష్టకాలం రావడం అనేది సంభవిస్తుంది. అలాగే దానిని అనుసరించి తక్షకుడు పరీక్షిత్ మహారాజుని తన యొక్క విషయం చేత సంహరించినప్పుడు కూడా మొత్తం సర్పలోకానికి అంతా కూడా నాకు పర్యవసానాలు వస్తాయి. తాను చేసిన పనిలో ఉండేటువంటి అసహనత్వాన్ని గుర్తించి పరీక్షిత్ మహారాజు రాబోయే పర్యవసాన్ని తనకు తానుగా అంగీకరించుకోవటం వల్ల పరిశుద్ధి గొప్పవాడే. అంచేత సంకల్పాలు ఎప్పుడు పుడుతూనే ఉంటాయండి మనిషికి. రజస్సు కారణంగా సంకల్పాలు పుడుతూనే ఉంటాయి. పుడుతూ ఉంటే మనం చేసే కార్యమంతా కూడా దాని నుంచి మనకి వ్యక్తిగతంగా పర్యవసానాలు ఏర్పడుతూ ఉంటాయి. అందుచేత కర్మ ఏం చెప్తుందంటే, నీ సంకల్పం అందు ఉండేటువంటి స్వచ్ఛతను బట్టి నీకు పర్యవసానాలు శుభాశుభములుగా ఉంటూ ఉంటాయని చెప్తాయి. అంటే కర్మ సిద్ధాంతం చాలా గొప్పదే అయినప్పటికీ కూడా ఏ కర్మ సిద్ధాంతానికైనా కర్త లేకుండా కర్మమేమీ చేయలేదు, ఏ కర్మములందు నిమగ్నుడు కాని వానికి ఏ విధమైన పర్యవసానములు ఉండవు అనేటువంటి ఒక సత్యం ఒకటి ఉన్నది. ఎందుచేతంటే అటు వారు దివ్య సంకల్పము నిర్వర్తించలేదు తప్ప సొంత కార్యములంటూ ఏమీ ఉండవాడు. మనందరికీ బోళ్ళు సొంత కార్యక్రమం కదా. సొంత కార్యములు లేకుండా ఉన్నటువంటి వారే మనకి చతుర్ముఖ బ్రహ్మ గాని, ప్రజాపతులు గాని, రుద్రుడు గాని, మనువులు గాని, ఈ నలుగురు కుమారులు గాని, సప్తర్షులు గాని, వారెవరికి వ్యక్తిగతమైన కార్యక్రమాలు లేవు. దేవతలకు ఎవరికి వ్యక్తిగత కార్యక్రమాలే లేవు. అలాగే గ్రహములకు వ్యక్తిగతమైన కార్యక్రమాలు లేవు. అందుచేత వాటిని ఆదర్శంగా చూపిస్తారు. వారు కర్మ నిర్వర్తిస్తూనే ఉన్నారు కానీ సొంతంగా నిర్ణయం చేసుకుని ఏమీ నిర్ణయించరు. అప్పటికే ఏర్పడినటువంటి ఒక ప్రణాళికకు తమ తాము సమర్పణ చెంది ఉండటం చేత పర్యవసానములు లేక అలా వారు శాశ్వతంగా సృష్టిలందు జీవులకు శ్రేయస్సు కలిగించడానికై కర్మ నిర్వర్తిస్తూ ఉంటారు. అందుచేత అలాంటి కర్మ వలన మొత్తం సృష్టి అంతా చక్కగా నిర్వర్తింపబడుతుంది. అందుకని ఎప్పుడు కూడా ఈ కర్మ వ్యక్తిగతం కానప్పుడు అది దివ్యమై నువ్వు మొత్తం సృష్టి కార్యంలో భాగంగా ఇమిడిపోవటం అనేటువంటిది జరుగుతుంది. అలా కానప్పుడు దాని నుంచి రకరకమైన పర్యవసానాలు కలుగుతూ ఉంటాయి. అందువలన ఈ కర్మస్వరూపం చాలా గొప్పది. అయినప్పటికీ కూడా అది వేదము ఆచరణపూర్వకమైన యజ్ఞ ప్రధానమే కాని కేవలం తెలుసుకున్నట్టుతో మాత్రం సరిపెట్టు మెట్ట వేదాంతము కాదని తెలుపుటకు జైమిని శాస్త్రము ప్రతిపాదించను. కర్త లేడనుటకు జైమిని పిచ్చివాడు కాడు. అతడు కర్మకు ఫలసామర్థ్యం ఉన్నదని చెప్పగా తర్వాతి వ్యాఖ్యానకర్తలు కర్తలేడనియూ అర్థము చేసుకుని శిరోముండనము చేసుకున్నది. అది చేతగాక శిరఛేదముగా పరిణమించరు అని మహర్షి గారు వివరణ ఇచ్చారు. శాస్త్రము అనుభవము అను అధికారములను పురస్కరించుకుని వాసుదేవుని అస్తిత్వమును గూర్చి నిర్ణయించుకునుడు జీవితమున ప్రయోజనములు సిద్ధించుట పరమ ప్రయోజనము సిద్ధించుట అననేమో తెలుసుకునుడు. ప్రయోజనములు మన సంకల్పముల నుండి పుట్టును. సంకల్పములు మనస్సును వ్యక్తమగుతున్నవి. వారికి ఫలము లోక ప్రయోజనము. కర మనస్సునకు అవ్వాలనున్న జగత్కర్మ నుండి కర్తవ్యములుగా ఆవిర్భవించి జీవుల మనస్సులలో సంకల్పములుగా కోరికలుగా బయటపడుతున్నవి. అంతేగాని మనస్సున పుట్టుట లేదు. అంటే మనసులోకి అవి ప్రవేశిస్తే తప్ప మనసులో పుట్టవని చెప్తున్నారు మహర్షి గారు. మన చుట్టూ ప్రపంచంలో చాలా కోరికలు ఉంటాయండి. అందులో ఏ కోరికైనా మన మనసులో ప్రవేశిస్తే మనకప్పుడు అదో సంకల్పంగా ఇలా చేస్తే బాగుంటుందేమో అని. మామూలుగా సగటు చుట్టూ ప్రపంచం ఏం చేస్తుందో అవన్నీ మనం చేద్దామని మనకు అనిపిస్తుంటాయి కదా. సగటు ప్రపంచం అందరూ ఏం చేస్తుంటే అది చూస్తే మనకు కూడా అలా చేద్దాం అనిపిస్తుంది, లేకపోతే అనిపిస్తుంది కదా. అంటే వాళ్ళు బీచ్కి వెళ్ళారు అని తెలిస్తే మనం కూడా బీచ్కి వెళ్దాం అనిపిస్తుంది. వాళ్ళు సినిమాకి వెళ్ళారు కాబట్టి మనం కూడా సినిమాకి వెళ్దాం అనిపిస్తుంది. వాళ్ళు క్రికెట్ మ్యాచ్కి వెళ్ళారు మనం కూడా క్రికెట్ మ్యాచ్కి వెళ్దాం అనిపిస్తుంది. ఇలా అనిపించడానికి చాలా ఉంటాయి కదా, బోర్డు ఉంటాయి. ఈ అనిపించడాలు మొత్తం ఈ భావ ప్రపంచంలో చాలా ఉంటాయి. అందులో కొన్ని అనిపించినవి జరుగుతాయి, కొంతమందికి కొన్ని జరగవు. ఒక పెద్ద మాల్కు వెళ్ళామనుకోండి, అక్కడికి చూస్తే చాలా విషయాలు కావాలనిపిస్తూ ఉంటుంది చాలా మంది. అనిపించినప్పటికీ జేబులో దానికి సరిపడా డబ్బులు లేనప్పుడు అది కొనుక్కోలేరు కదా. అంచేత అది ఏం చేస్తారంటే అక్కడ వదిలేస్తారు కావాలన్న కోరిక. ఎందుకని జేబులో డబ్బులు లేక మనం కొనుక్కోలేం కదా అని ఆ కోరిక అక్కడే వదిలేసిస్తారు. ఇంకోటి మళ్ళీ అదే మాలో ప్రవేశించగానే ఆ భావం వాళ్ళలో ప్రవేశించే ప్రయత్నం జరుగుతుంది. అందుకని వాడు మందకనే ఒకదానికి వెళ్ళి పది కొనుక్కొచ్చేవాళ్ళు బోర్డు మంది ఉంటారు. మాల్కి వెళ్ళింది ఓ పని కోసం, ఇంకా నాలుగైదు కొనుక్కొస్తూ ఉంటాడు. సంచులన్నీ మోసుకొచ్చేస్తున్నాడు, రెండు చేతులతోనూ సంచులు మోసుకొచ్చేసి ఇంటికి ఏదో హీరోలాగా వచ్చేస్తాడు. ఎందుకు వెళ్ళేవాళ్ళంటే వెళ్ళింది వాటి కోసం కాదు, అవన్నీ ఎలా వచ్చేస్తున్నాయి. అక్కడ ఉండే భావాలు నీలో ప్రవేశించి నీ చేత ఆ పనులు చేయించేస్తాయి. కేవలం మాల్సును సినిమాలు బీచ్లే కాదు, పుణ్యక్షేత్రాలు కూడా అలాగే వెళ్తారు సార్. వాడు వెళ్ళాడని వీడు వెళ్తాడు కదా. వాడు తిరుపతి నడిచెక్కాడంటే వినంగానే వీడు మనం కూడా నడిచెక్కుదాం అనిపిస్తుంది కదా. వాడు పైన పూలదండాలంట గిరగిరగిరా శరీరంతోనే గుడి చుట్టూ తిరిగేట పునదండం పెట్టుకుంటారంటే మనకు కూడా చేద్దాం అనిపిస్తుంది. వాడు గుండు చేయించుకుంటే మనం గుండు చేయించుకుందాం అనిపిస్తుంది. అంతకుముందు లేని ఎట్లా పుట్టుకొస్తుంటాయి కదా. ఎందుకంటే ఈ భావమయ లోకంలో అనేక అనేక కోట్ల సంకల్పాలు ఉన్నాయి. అందుకని ఏ సంకల్పం నీ ఎందుకు వచ్చినా దానికి బుద్ధి అనేటువంటి ఒక ప్రజ్ఞను దాని టెస్టింగ్ వదిలేయాలి. అవసరమా ఇది నీకు, ఇది నీకు అవసరమా అనే ప్రశ్న. సరే వాడు చేశాడు బాగానే ఉంది, నీకు అవసరమా? ఆ మాత్రం ఆలోచించుకుంటే చాలా విషయాలు చేయం మనం. వాడు చేశాడని మనం చేసే ఉంటాయే అవన్నీ కూడా. దానివల్ల రకరకాల పర్యవసానాలు వచ్చి చుట్టుకుంటూ ఉంటాయి కదా. అంచేత ఈ వ్యక్తిగతంగా అనేక కోరికలు పుట్టి అవి మన మనస్సుల్లో దూరి మన నుంచి రకరకాలుగా వ్యక్తమయ్యి మన అందులో గింగిరాలు తిప్పుతూ ఉంటే అసలు కథ ఒక కథ నడుస్తూ ఉంటుంది. ఆ కథలో మనం భాగంగా చేరకుండా వేరుగా మిగిలిపోతాం. పెద్ద ప్రయాణంలో చిన్న చిన్న చిక్కుల్లో పడిపోయామనుకోండి, ప్రయాణం మనకాగిపోతుంది, ప్రయాణం అయిపోతుంది. ఇక్కడి నుంచి మనం ఢిల్లీ వెళ్ళామనుకోండి ట్రైన్లో, ఏదో 24 గంటల 30 గంటల పడుతుంది అనుకోండి. ఈ ప్రయాణం ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకంగా సాగుతుంది, వారి వారి యొక్క సంకల్పం బట్టి. ఒకవాడే కొంతమంది ఎక్కి కూర్చున్నారంటే వెళ్లేంత వరకు ఇంకా వేరే పనులేం పెట్టుకో, ఏ పుస్తకం చదువుకుంటూ ఉంటారు, ఏదో టైం కింద తింటారు, మిగతా వాళ్ళు పడుకుంటూ ఉంటారు. మిగతా వాళ్ళు రకరకాలుగా ప్రయాణికులతో సంభాషణలు, అందులోనే మళ్లీ వాగ్వివాదాలు, అంతేకాక అక్కడ ఇక్కడ దిగటం, ఇవి కొనుక్కోవటం, రైలు మిస్ అయిపోవటం, ఇలాంటివన్నీ ఉంటుంటాయి. కదా. ఎక్కడో మనం కాఫీ బాగుంటుందని దిగామనుకోండి, చెప్తారు ఎవరో ముందు పై స్టేషన్లో కాఫీ చాలా బాగుంటుంది, మన కాఫీ పిచ్చిందనుకోండి. మనం రైల్వే ప్లాట్ఫామ్ మీద ట్రైన్ ఆగినప్పుడు మన కంపార్ట్మెంట్కి ఆ కాఫీ షాప్కి చాలా దూరం ఉంటుంది. ఇప్పుడు అంతే, మనకి ఏది కావాలో అది ఎప్పుడు దూరంగానే ఉంటుంది, మనకి ఏది అక్కర్లేదో అది ఎప్పుడు దగ్గరగా ఉంటుంది. అంచేత ఆ కాఫీ కోసం మనం ఆ చివరికి వెళ్ళేసి లోపలి లోపల కదిలేసి ట్రైన్ కదిలేదు వెళ్ళు కదా. ఇలా ఎన్నో రకాలుగా మనం ప్రయాణంలో ప్రయాణం ఆగిపోయే పరిస్థితులు ఏర్పాటు చేసుకుంటూ ఉంటాం. కారణం అవి మనలో ఉండేటువంటి కోరికలు కావు, లోకంలో ఉండేటువంటి కోరిక. అన్నీ మనలోనే ఉండక్కల, లోకంలో ఉండే కోరికలు మన మీదుగా వెళ్ళిపోతూ ఉంటాయి, అలా వెళ్తూ ఉంటాయి. మీరు మామూలుగా మీ ఊళ్ళో మీకుంటే పుట్టనివి కొత్త ఊరు వెళ్తే రకరకాలుగా పుట్టుకొస్తూ ఉంటాయి, ఏదేదో చేసేద్దో అనిపిస్తుంది. కొన్ని కొన్ని నగరాల్లో చాలా రజస్సు ఎక్కువగా ఉంటుంది, అక్కడికి వెళ్తే మనకు కూడా రజస్సు దోషం కలిగి ఏవేవో చేద్దాం అనిపిస్తుంది. తిరిగి మళ్ళీ మన ఊరు వచ్చేస్తే ఏమిటో అలా అనిపించినప్పుడు అదంతా అక్కర్లేదు అనిపిస్తుంది. ఏం చేద్దంటే మన ఊరు తమస్సులో ఉంటుంది ఇక్కడ కదా. విశాఖపట్నం అంటే తమస్సుకు ప్రసిద్ధి, ఈ మధ్య దీనికి రజస్సు కలుగుతుంది. అంటే ఇక్కడ ఉంటే విశాఖపట్నంలో ఏం జరుగుతుందంటే ఏం అక్కర్లేదు అనిపిస్తుంది, చేయాల్సిందా చేయాలనిపిస్తుంది. అది విశాఖపట్నం గొప్పతనం. బొంబాయి వెళ్ళామనుకోండి అక్కర్లేని వాళ్ళు కూడా చేద్దాం అనిపిస్తుంది, ఇప్పుడు ప్రతి చేద్దాం అనిపిస్తుంది బొంబాయి వెళ్తే. మళ్ళీ విశాఖపట్నం వచ్చేస్తే చేద్దాం అనుకోవడం కూడా రేపు చేద్దాం అనిపిస్తుంది, రేపు 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 అట్లా రేపు అయిపోతూనే ఉంటుంది. అలా ఉంటాయి, ఎందుకంటే ప్రదేశంలో ఉండేటువంటి స్వభావం అది, ఒక్కొక్క ప్రదేశానికి ఒక లక్షణం. కాశీ వెళ్ళారనుకోండి, ఓ రెండు మూడు రోజులు అయితే మీరు కూడా గమగమ రోజు గంగకి వెళ్తారు, స్నానం చేస్తారు, రోజు నీళ్లు పట్టుకొస్తారు, శివుడికి పోసేస్తారు, వచ్చేస్తుంటారు, దానికి మెకానికల్గా అలా చేసేస్తుంటారు. కొన్నాళ్ళు పోయేసరికి కదా అలవాటు అయిపోయి రొటీన్లో పార్ట్ అయిపోతుంది. ఎందుకని మొత్తం అక్కడ భావం అంతా ఒక ఒక స్వామిత్వం వహించి మొత్తం అందరినీ అలా నడిపించేస్తూ ఉంటుంది. అలాగే తిరుపతి వెళ్తే తిరుపతికి ఒక భావం ఉంటుంది, అక్కడికి వెళ్తే అదెల్లాం మనం మింగేస్తుంది. తిరుపతికి వెళ్తే ఏముందండి, తిరుపతి చాలా పెద్ద భావం, అది మనం మింగేస్తుంది. ఎందుకంటే అక్కడ బిజీ 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 బిజీగా క్షణం తిరిగి రాకుండా ఒక్క క్షణమే దేవుణ్ణి చూసేసి వచ్చేస్తూ ఉంటుంది కదా. తిరుపతి అంతా కూడా క్షణం తీరిక లేకుండానే జరుగుతుంది ప్రయాణం అంతా కూడా. అక్కడ దేవుణ్ణి చూసేది కూడా ఒక క్షణమే, అంతే మళ్ళీ వచ్చేస్తాం ఇంటికి అయిపోయింది. మళ్ళీ తిరుపతి వెళ్తే మళ్ళీ అంతా అలా గిరగిరిగిరిగి వచ్చిపోతుంది. ఎక్కడికెక్కడ అట్లా ప్రతి చోట ఆ చోటు ప్రభావం మన మీద భయంకరంగా చూపిస్తూ ఉంటుంది. అందుకని అలాంటి వాడు ఇలా గిరగిరగిరగిరగిరా చెప్పకుండా ఉండేటువంటి ప్రదేశం అనుకోండి, అటువంటి చోటుకు వెళ్ళాడనుకోండి, తెలిపిన పడతాడు. అలాగా ఇందాక చెప్పినటువంటి కథలో ఆ మహారాజు బుద్ధుని చేరేసరికి తేలిక పడ్డాడు. ఎందుకని లేచి దగ్గర నుంచి ఎప్పుడు ఏవో ఆలోచనలే గిరిగిరిగిరిగిరిగిరిగిరిగిరిగిరిగిరిగిరి తిరుగుతున్నాడు. అలాంటి రాజుగారు అదృష్టవశాత్తు బుద్ధుడి దగ్గర చేరాడు. చేరితే ఏం జరిగింది, అక్కడ ఏమీ లేదు, అసలు మొత్తం ఖాళీ చేసి కూర్చున్నాడు. అందుకనే పెద్దలు ఏం చెప్తారంటే ఆదిత్యవర్ణే తపసోధి జాతో అంటారు కదా. అలా వస్తుంది, ఎట్లాగే తపస్సు మనకి దుర్గా సూక్తంలోనూ వస్తుంది, శ్రీ సూక్తంలోనూ వస్తుంది, అన్నిట్లోనూ వస్తుంది. భగవద్గీతలో కూడా తపస్సే అన్నిటికన్నా గొప్పదని చెప్తారు. తపస్సు అంటే ఊరికి కూర్చోడు, కూర్చుని నీకు ఎంత వేగంగా ఆలోచనలు వస్తున్నాయో గమనిస్తూ ఉంటే క్రమంగా ఆలోచనల వేగం తగ్గుతూ వస్తుంది. అలా గమనిస్తూ కొన్ని సంవత్సరాలు ఉండిపోయానుకో ఆగిపోతున్నాం. అప్పుడు నీ నిజస్వరూపం నీకు ఆవిష్కరించబడేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఊరికే ఇలా మనం మనలోంచి పుట్టే కోరికలు, బుద్ధుడు కూడా తపస్సు చేసి తన నిజస్థితి ఎరిగిన తర్వాత ఊరికే ఉన్నాడా, ఆయన చేత కూడా ప్రకృతి పనిచేయించింది కదా. అక్కడి నుంచి అప్పుడు ఆ బోధి వృక్షం కదా అట్లా కూర్చుండిపోయాడా లేదుగా. కానీ అప్పటి నుంచి ఆయన నుంచి జరిగిన పనిలోంచి పర్యవసానాలు ఆయనకేం లేవు. ఎందుకని అప్పుడు ప్రకృతి ఆయన ఏ ఉద్దేశంతో శరీరాన్ని ఇచ్చిందో దానికి అనుసంధానంగా ఆయన జీవించడం వల్ల ఆయన తరించడానికి వీలుపడి ఏనాడైనా ఎవరైనా సుఖంగా ఉండాలంటే ప్రకృతి ఏర్పాటు చేసినటువంటి పనిని సవ్యంగా దానితో అనుసంధానం చెంది జీవించడం వల్లనే ఏర్పడు. అది అలా ఉండగా ఈ కర్త కర్మ నిర్వహించడంలో తనకి తలింపు ఉంది, కర్త కర్మను సరిగ్గా నిర్వహించుకోకపోవడంలో తనకి బంధస్థితి ఉన్నది. అంచేత కర్మ మనకు చాలా ప్రాముఖ్యత ఉంది. కానీ ఈ కర్మకు మొత్తం కర్తవు నీవే, అట్లాగే సృష్టి కర్మకు కూడా కర్త అక్కడ ఉన్నాడు. అంత ఒక విధంగా నిర్దేశించి అక్కడ ఇలా ఏర్పాటు చేశాడు. అది ఎలా ఉందో తెలుసుకుని దాని ప్రకారం మనం నిర్వర్తించుకుంటే మన ప్రయాణం సుఖంగా సాగుతుంది. రైల్వే టైం టేబుల్ అనుసరించి మనం రైల్వే స్టేషన్కి వెళ్తే రైలు అందుతుంది కదా. అట్లాగే ప్లానిటరీ టైం టేబుల్ ఒకటి ఉంటుంది, దానిని అనుసరించి నీ ప్రవర్తనను ట్యూనప్ చేసుకుంటే నీకు నీ ప్రయాణం సాఫీగా సాగుతుంది. అంచేత మనకన్నా పెద్ద సిస్టమ్ ఒకటి రన్ అవుతున్నప్పుడు దాంతో మనం అనుసంధానం చెందడం వల్ల మన ప్రయాణం సుఖంగా అయిపోతుంది. ఎంత ఢిల్లీ వెళ్ళాలన్నా ప్రయాణం రైలెక్కే వరకే మన ప్రయాణం అంతేగా. ఒక్కసారి రైలు అంటూ ఢిల్లీ వెళ్ళి రైలెక్కి కూర్చుంటే ఇక నువ్వు ప్రయాణం చేసేది ఏముంది, రైలే పట్టుకుపోతుంది ఢిల్లీ కదా. అంతేనా, పడవకి కూర్చుంటే ప్రయాణం చేసేది పడవ నువ్వు కాదు కదా, రైలుకి కూర్చునే ప్రయాణం చేసేది రైలు గారి నువ్వు కాదు కదా. నువ్వేం చేయాలి ఇక్కడి నుంచి? నువ్వు మోసుకెళ్లే పెట్టి కూడా నెత్తి మీద ప్లాట్ఫారంలో ఏదో రకాలుగా ప్లాట్ఫామ్ నుంచి రైల్లో పెట్టేవరకుగా, రైల్లో పెట్టిన తర్వాత దాని బరువు నీకేముంది లేదు. ఎంత సుఖం, అంతవరకు నువ్వే బరువు మోసుకెళ్లాలి, నీ పెట్టి నువ్వే లాక్కెళ్లాలి కదా. రైలు ఎక్కేసిన తర్వాత పెట్టి బరువు నీకు లేదుగా. అంతకుముందు చాలా మనం అదే విమానం అయితే కేజీలు ప్రతి అర కేజీ తూకం చూసుకుని మరీ తీసుకెళ్తూ ఉంటాం, ఎక్కువ ఖర్చు పెట్టలేక. అంచేత ఒక్కసారి విమానంలోకి ఇచ్చేసామనుకోండి మన లగేజ్, ఇచ్చేస్తే ఇంకా మనకి ఎంత తెలియబడిపోయాండి. ఎందుకని, విమానంలో ఎగిరేసేపు నీ పెట్టి నీ ఎత్తిమీద పెట్టుకోక్కర్లే, నువ్వు దాన్ని లాక్కలెక్కర్లే. ఇక్కడి నుంచి ఏ ఊరు వెళ్ళా, రైల్లో వెళ్ళాంతే, బస్సులో వెళ్ళాంతే, ఎడ్లబండిలో వెళ్ళాంతే, ఒక్కసారి లగేజ్ అప్పచెప్పేస్తే నీ ప్రయాణం తేలికైనట్టు. నువ్వు ఒక్కసారి ఇంతకన్నా పెద్ద వ్యవస్థ ఒకటి నడుస్తున్నప్పుడు ఆ వ్యవస్థతో నువ్వు అనుసంధానం చెందటం అనేటువంటిది తెలుసుకుని చేస్తే బరువు తక్కువ, తెలుసుకోకుండా చేస్తే బరువు ఎక్కువ. అందుకని జైమిని మహర్షి ఈ కర్మ చాలా గొప్ప విషయం అని చెప్పి చాలా దాని గురించి విశిష్టంగా చెప్పినట్లుగా పెద్దలు చెప్తారు. నేను చదువుకోలేదు, వింటాం తప్ప. పూర్వమీమాంస ఉత్తర మీమాంస అని చెప్పి చాలా పెద్ద శాస్త్రం ఉంది. షడ్ దర్శనాల్లో ఆ రెండు ఉన్నాయి. అంటే ఓ పని మనం చేసే ముందు కానీ, ఓ మాట మనం మాట్లాడే ముందు కానీ, దాని యొక్క పర్యవసానం ఆలోచించుకుని చేయటం పద్ధతి, ఆలోచించుకోకుండా చేయటం పద్ధతి. అది ముందు ఆలోచించడానికి పూర్వమీమాంస అని చెప్తారు. పని అయిపోయిన తర్వాత దాని ఫలితాలు రకరకాలుగా ఉంటాయి. వాడు అట్లా ఆడితే బాగుండేది, ఇట్లా ఆడితే బాగుండని చెప్తుంటాం కదా క్రికెట్లో. వాడు కూడా ఆడినవాడు కూడా వెనక్కి తిరిగి చూసుకుంటాడు, మనం ఎందుకు ఇంత తొందరగా అవుట్ అయిపోయాం, అంతకుముందు ఇన్నింగ్స్ లో వంద కొట్టిన వాళ్ళు ఈ సంవత్సరంలో ఈ ఇన్నింగ్స్ లో సున్నాయి వచ్చింది అంటే చూసుకుంటాడు కదా. వెనక్కి తిరిగి చూసుకోవటం ఉత్తరమీమాంస. అయిపోయిన తర్వాత అందులోంచి పాఠాలు తెలుసుకోవటం అనేటువంటిది ఉత్తరమీమాంస. అసలు పని మొదలుపెట్టే ముందు అసలు ఎట్లా చేస్తే మనకి అనుకున్నటువంటిది సిద్ధిస్తుంది అని తెలిసి అనుగుణంగా చేయటం పూర్వమీమాంస. అందుకని ఈ పూర్వమీమాంస ఉత్తరమీమాంస అనేటువంటి షడ్దర్శములలో ఉండేటువంటి రెండు విషయములు, వాటి గురించినటువంటి శాస్త్రం చాలా విపరీతమైనటువంటి శాస్త్రము ఋషులు మనకు అందించింది ఉంది. ఇదంతా గమనించినటువంటి జైమినటువంటి వేదవ్యాసుని మహర్షి యొక్క శిష్యుడు దానికి చాలా ప్రాముఖ్యత ఇచ్చి ఎన్నో విషయాలు దాన్ని విశదీకరించారు. అంచేత అంత మాత్రం చేత కర్మ చాలా గొప్పది కాబట్టి కర్త ఏమీ కాడంటానికి వీల్లేదు అంటున్నారు. ఇప్పుడు చెప్పేది భాగవతంలో కర్మ చాలా గొప్పదే సందేహం లేదు, కానీ దాన్ని నిర్వర్తించడానికి ఒక కర్త అంటూ ఉండాలి కదా అనేటువంటిది ఇక్కడ బోధిస్తున్నారు. అంచేత జగత్తు నుండి కర్తమ్యములుగా ఆవిర్భవించి జీవుల మనస్సులతో సంకల్పములుగా కోరికలుగా బయటపడుతున్నది. మనస్సు వాక్కు శరీర కర్మలనవి కార్యసాధనములకు యంత్రములు మాత్రమే. అవి నిర్మలముగా నుండి తిన్నగా పనిచేస్తున్నప్పుడు యంత్రములను తెలియట జరుగును, లేనప్పుడు వాని యందు అక్కరలేని యంత్ర శబ్దములు అక్కరలేని ప్రవర్తనములు పుట్టును. వాని ఫలితమే అహంకారము, వారి నిర్మలత్వమే భగవద్ దర్శనములకు కారణము. కపటం లేకుండాటయే నిర్మలత్వము. అట్ట నిర్మల త్రికరణ త్రికరణములతో స్తుతించుట పరిచర్య చేయుట సంభవించినప్పుడు నారాయణ పాదపద్మములు కామధేనములగు అగును, వారిని భజింపుడు. ఇక్కడ ఒక చిన్న సందేశం ఉంటుంది. అందరూ మహర్షులు అందరూ చెప్తారు, చేస్తున్న కర్మ త్రికరణ శుద్ధిగా చేస్తే తప్ప మనం ఈ కర్మ నుంచి బయటపడలేం. ప్రస్తుతం మన చేతిలో ఉండే పని ఏదైనా సరే అది త్రికరణ శుద్ధిగా చేయమంటారు. అంటే నీకు అది మనసుకు నచ్చాలి, మనసుకు నచ్చి దాన్ని వాచ కర్మణ, మనస వాచ కర్మణ అంటారు. ఏ చిన్న పని దగ్గర నుంచి పెద్ద పని వరకు చేయవలసిన పని అయినప్పుడు దాని యందు మనసు పెట్టాలి, దాని యందు శ్రద్ధ కలిగి ఉండాలి. దాన్ని నిర్వర్తించడంలో ఏదైనా అలక్ష్యము నిర్లక్ష్యము ఉండకూడదు, అలా చేస్తూ ఉండాలి. అలా చేస్తూ ఉంటేనే త్రికరణములు శుద్ధి అవుతాయి. త్రికరణ శుద్ధి లేకుండా బోల్డ్ పనులు చేసేస్తూ ఉంటాం మనం. ఈ పూజలు, పునస్కారాలు, అభిషేకాలు, హోమాలు ఏవేవో నానా గందరగోళం చేసి చాలా గొప్పగా ఫీలైపోతూ మనకి మనమే పొగిడేసుకుంటూ ఉంటాం కదా. కానీ త్రికరణ శుద్ధి లేకపోవటం వల్ల మనలో త్రికరణములు అంటే మనస్సు, వాక్కు, ఇంద్రియములతో చేత, అంటే శరీరం, శరీరము, వాక్కు, మనస్సు, ఈ మూడు శుద్ధి కానంతసేపు కర్మలో నిర్మలత్వం ఉండదు. కర్మలో నిర్మలత్వం ఉంటేనే మనస్సుకు నిర్మలత్వం, వాక్కు నిర్మలత్వం, శరీరానికి నిర్మలత్వం మూడు ఏర్పడతాయి. ఈ మూడు నిర్మలంగా ఉంటేనే దివ్య దర్శనం అనేది సాధ్యం. ఏదో భ్రమలు భ్రాంతులు కాక దివ్య దర్శనం కావాలంటే కర్మ యందు ఆ విధంగా శుద్ధి ఉండాలి. ప్రతి పని యందు, ఏ చిన్న పని నుంచి పెద్ద పని దాకా ప్రతి విషయంలో కూడా నీ మనసు దాని మీద ఉండాలి. అయిష్టంగా ఏ పని చేయవు. ఇష్టం లేదనుకో చేయక ఒకటి, కానీ అన్ని ఇష్టం లేనివన్నీ చేయకుండా ఉండటానికి వీలు పడదు. కొన్ని కొన్ని చేయక తప్పనే ఉంటాయి కదా. చేయక తప్పని ఉన్నప్పుడు వాటిని ఇష్టపడి చేయటమే, ఇంకో మార్గం లేదు. ఎందుకని, ఇష్టపడకుండా చేస్తే నువ్వు ఇంకా నాసిగా తయారైపోతావు. దూసంగా ఇష్టమైన పనే చేయి, కానీ ఇష్టం ఉన్నా లేకపోయినా చేయాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది జీవితంలో. ఎవరికి ఇష్టం అండి చదువుకుంటే? ఎవరికి ఇష్టం లేదు. కానీ చదువుకోకపోతే అవదు కదా. ఉద్యోగం చేయటం ఎవరికి ఇష్టం ఉండదు, జీతం కావాలి. జీతం అందు ఉండేటువంటి ఇష్టం మరి ఉద్యోగం మీద కూడా ఉండాలి కదా. లాభం అందున్నంత ఇష్టం వ్యాపారం అందు కూడా ఉండాలి కదా. పేరు ప్రతిష్టల అందున్న ఇష్టము దానికి సంబంధించిన పని చేయడంలో ఉండాలిగా. అసలు అంటూ పని అందు రుచి పెరిగితే, ఒకటి ఇష్టం ఉన్నా లేకున్నా నీకంటూ ఒక పని వచ్చినప్పుడు అది చేయక తప్పనప్పుడు దాని మనస్ఫూర్తిగా చేయటమే. మనస్ఫూర్తి మనస్ఫూర్తిగా చేయకుండా ఎన్ని దశాబ్దాలు అదే పని మనం చేసినా మనసు మనలో శుద్ధి రాదు, శుద్ధి రాదు. అందుకని ఏ చిన్న పనైనా సరే అది త్రికరణములు దాని అందు శ్రద్ధతో ఆచరిస్తుంటే అప్పుడు దాని అందు శుద్ధి వస్తుంది. అట్లా శుద్ధి బాగా శుద్ధి అయిపోతే మనసు, వాక్కు, శరీరము, అలాంటి వాడికి ఇక్కడ చెప్తున్నారు అప్పుడు నీకు అన్ని నీ కామధేనువుకి ఏ విధంగా కార్యములన్నీ సిద్ధిస్తాయో. ఇప్పుడు కామధేను అంటే ఏంటి? నువ్వు కోరిందల్లా సిద్ధిచ్చేటువంటి ఒక ప్రజ్ఞ అది, కోరిందల్లా సిద్ధిస్తుంది. కొంతమంది కామధేనువులలో ఉంటారు, కొంతమంది కల్పవృక్షాలలో ఉంటారు. అలా ఎలా ఉన్నారంటే కేవలం శుద్ధి వల్లే, త్రికరణ శుద్ధి వల్ల. కరణములు అంటే పనిముట్లు, త్రికరణములు అంటే మనస్సు, వాక్కు, శరీరం. ఈ మూడు ఒకే తాటి మీద ఉండాలి మనం పనిచేసే. ఎందుకు వచ్చిందా భగవంతుడారని భాగవతం చెప్తున్నారు అనుకోండి, ఎందుకు వచ్చిందని భగవంతుడారని మీరు వింటున్నారు అనుకోండి. అలా ఉన్నప్పుడు శుద్ధి జరగదు. ఏ పనైనా అది ఏ పనైనా కావచ్చు, బూట్ పాలిష్ దగ్గర నుంచి ప్రతి పనిలోనూ మనకి ఆ విధమైనటువంటి ఇష్టత ఉండాలి. అది పరిపూర్ణంగా మనసు ఇంద్రియాలు అక్కడ పెట్టి పనిచేయాలి. అలా చేస్తేనే సిద్ధిస్తుంది. అది ఎవడికి ఉంటుందో వాడు నిర్మలుడు, వాడు నిర్మలుడు. అది అర్జునుడికి సహజంగా ఉంది, అందుచేతనే అతనికి చాలా సిద్ధించింది. అర్జునుడి కథలో అతని యొక్క విశిష్టత ఏంటంటే త్రికరణ శుద్ధి అందు దిట్ట. మరి అలాంటి వాడికి సిద్ధించడం పెద్ద కష్టం కాదు. శివుడు గురించి తపస్సు చేయరా అంటే టైం కూడా లేదు తెలుసా. 5 ఏళ్లలో శివుడి గురించి తపస్సు చేసి మెప్పించి శివుడి దగ్గర వరం పుచ్చుకోవాలండి. ఎవడు మెప్పించగలడు శివుణ్ణి? ఎవరైనా ఒక దేవతా స్వరూపాన్ని మెప్పించాలన్నా, ఒక సద్గురుని మెప్పించాలన్నా కావలసినటువంటి ఏకైక అర్హత త్రికరణ శుద్ధి. ఊరికే ప్రతిక్షణం మాటిమాటికి గురువు గారి దగ్గర పడి నేను ఇంత చేశాను, నేను ఎంత చేశాను అని చెప్పుకునే వాడికి ఏం త్రికరణ శుద్ధి ఉండదు. ఇప్పుడు గురు చుట్టూ తిరుగుతూ గురువుకి విజిబిలిటీలో ఉన్నాడు అనుకోండి, త్రికరణ శుద్ధి ఉన్నట్టాక నీ మనస్సే నీకు సాక్షి, నువ్వు త్రికరణ శుద్ధితో ఉన్నావా లేదా కదా. అంచేత ఇక్కడ ఏం చెప్తున్నారంటే కర్త కర్మను త్రికరణ శుద్ధిగా నిర్వర్తిస్తే సిద్ధించంది ఏం లేదు. త్రికరణ శుద్ధిగా ఎందుకని? త్రికరణ శుద్ధిగా నిర్వర్తించడం వలన నీలో నిర్మలత్వం ఏర్పడటం వల్ల దివ్య సంకల్పంలో దివ్య సంకల్పం నీలో భాషించడానికి అవకాశం ఏర్పడుతుంది. మనం అడదిడ్డంగా ఉంటే ఏం పనికిరాదు. ఎట్టబడితే అట్లా ఉంటే ఏం జరగదు. చెట్టు అంటే అడదిడ్డంగా పెరిగితే కొమ్మలు కొట్టేస్తారు, తలకాయ కొట్టేస్తారు కదా. ఓ పద్ధతిగా మనం పెరుగుతూ ఉంటే వాళ్ళ చేత వీళ్ళ చేత కొట్టించుకోక్కర్లేదు. వృక్షం అంటది సరిగ్గా పెరగకపోతే కొట్టేరాటి కొట్టేస్తారు. పైగా విశాఖపట్నంలో మాటిమాటికి కొట్టేస్తారు. ఎందుకంటే అటు వైర్లు ఇటు వైర్లు, ఇటు టెలిఫోన్ వైర్లు అటు ఎలక్ట్రిక్ వైర్లు, కాబట్టి ఇటు పెరగడానికి లేకుండా చక్కగా మనం వృక్షాలు పెంచుకుంటూ ఉంటాం. అలాగే మన జీవితం కూడా ఓ పద్ధతి పాడు లేకుండా పెరిగితే అర్థం ఏంటంటే శ్రద్ధ లేదు. అందుకని చిన్న పదైనా పెద్ద పదైనా ఒకే శ్రద్ధతో నిర్వర్తించేటువంటి వాడికి క్రమంగా ఓ పుష్కర కాలంలో నిర్మలత్వం అనేది వస్తుంది. అలా నిర్మలత్వం నీలో ఎంత పెరుగుతుంటే కార్యములు ఎందు సిద్ధి అంత ఉంటుంది. ఇప్పుడు సిద్ధ సంకల్పులు అంటారు ఋషులందరినీ, ఎందుకో తెలుసా? వారికి జరిగేవే సంకల్పంగా వస్తుంది, సిద్ధించేవే సంకల్పంగా వస్తూ ఉంటాయి. అంటే ఏది జరగాలో అది ఆయనకి సంకల్పంగా వచ్చి అది ఆయన నుంచి నిర్వర్తింపబడుతూ ఉంటుంది. ఆయన సిద్ధ సంకల్పుడు అంటే అంతే. మనం 10 సంకల్పాలు చేస్తే ఒకటి అయ్యి అవ్వకుండా ఉందనుకోండి, మన సిద్ధ సంకల్పం ఎలా అనగలం? మనం ఒకటి తలుచుకుంటే ఇంకోటి దొరుకుతుంది అనుకోండి, అది చాలా సామాన్యం కదా. తాను ఒకటి తలచిన దైవం ఒకటి తలచునని ఒక సామెత కూడా మనం బాగా నేర్చుకున్నాం. కానీ అలా ఉండదు సిద్ధుల విషయంలో. ఏది జరగాలో అదే వారికి సంకల్పంగా వస్తుంది. గొప్ప విషయం కదా. సిద్ధ సంకల్పం అంటే అర్థం ఏంటి? ఆయనకు వచ్చింది అంటే ఆ సంకల్పం అది జరిగేదే, జరిగేది కాబట్టి ఆయనలో భాషించింది, అది అందరికీ అట్లా భాషిస్తుంది. మీరు అనుకుంటే అయిపోయిందండి అని అనుకుంటే అయిపోదు, అయిపోయేది ఆయనకు అనిపించింది అది తెలుసుంటాడు. మనం అనుకుంటే అయిపోవటం కాదు, అది జరిగేవే వాళ్ళకి స్ఫురిస్తాయి. ఎందుకని వాళ్లకంటూ ప్రత్యేకంగా ఏది స్ఫురించే పరిస్థితి ఏం పెట్టుకోరు వాళ్ళు. దైవంతో కూడి ఉండటం చేత, వారి యొక్క త్రికరణములు శుద్ధిగా ఉండటం చేత, దైవ సంకల్పం వారి యందు భాషించడం చేత దైవ సంకల్పం ఎలాగూ సిద్ధిస్తుంది. కాబట్టి ఆ సంకల్పం కూడా నిర్మలమైనటువంటి వాహికలు ఏరుకుని వారి ద్వారా తన కార్యాన్ని నిర్వర్తించుకుంటూ ఉంటుంది. ఇంత ఉంది కర్మలో. అంచేత ఆ విధంగా మనకి ఎప్పుడూ పనులు ఉంటాయి కదా జీవుడు అంతరా. ఎందుకు ఇన్ని పనులు పెట్టింది ప్రకృతి అంటే చాలా చక్కటి పరిష్కారం భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు. మీరు బాగుపడాలనే ప్రకృతి పనిపెట్టిందిరా, నయనే పని పెట్టలేదు. మీరు బాగుపడాలని ప్రకృతి పనిపెట్టింది, ఈ పని ఆ పని అనుకోకుండా నీ దగ్గరికి వచ్చిన పనిని నువ్వు అలా నిర్మలంగా శ్రద్ధగా భక్తితో ఇది గొప్ప పనని ఇది గొప్ప పని కాదని ఇలా భావన చేయకుండా నీ దగ్గరకు వచ్చిన పనుల్లో నువ్వు చేస్తూ ఉంటావు. నీ దగ్గరకు వచ్చిన పని నువ్వు చేస్తూ ఉంటే దాంట్లోంచి నువ్వు శుద్ధి అవుతూ ఉంటే దాంట్లోంచి నీకు ఒక పరిష్కారం వస్తుంది. దివ్య సంకల్పం నీకు స్ఫురించి నువ్వు నిర్వర్తించటంగా ఉంటుంది. కానీ ఈ విధంగా స్ఫురించడం అంటే ఒక సంకల్పం నడుస్తున్న సంకల్పం నీకు భాషిస్తుంది. నడుస్తున్న ఒక సంకల్పం ఏ సంకల్పం అయితే సృష్టినంతా నిర్వర్తింపజేస్తుందో ఆ సంకల్పము నీ యందు భాషిస్తుంది. భాషిస్తే నువ్వు ఆ ప్రోగ్రాంలో భాగంగా చేరిపోతావు, ఆ ప్రణాళికలో భాగంగా చేరిపోతావు. చూడండి, నా ప్రణాళిక విశ్వ ప్రణాళిక ఎందు ఏదో అయిపోవాలని మనం అడుగుతూ ఉంటాం కదా. అంటే విశ్వ ప్రణాళిక ఒకటి ఉంది. అంటే జనరల్గా ఒక రైల్వే సిస్టమ్ ఉంది, ఇక్కడి నుంచి ఎక్కడికి ఎక్కడి నుంచి ఎక్కడికి ఈ టైంలో ఇట్లా ఇట్లా రైళ్లు వెళ్తూ ఉంటాయని ఆ టైంకి నువ్వు అనుగుణంగా వెళ్తే నువ్వు ఆ బండి అన్నీ ఎక్కేయచ్చు. జంక్షన్లో టైంకి మారచ్చు, ఇంకో వెళ్ళి ఎక్కచ్చు, ఎక్కడికైనా వెళ్ళచ్చు కదా. నెట్వర్క్లో ఒకసారి నువ్వు ప్రవేశిస్తే రైల్వే నెట్వర్క్లో ప్రవేశించామనుకుంటే ఆ టైం ప్రకారం ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. అలాగే ఏరోప్లేన్ నెట్వర్క్లో నువ్వు ప్రయాణం చేశానుకోండి, ఎక్కడి నుంచి బొంబాయి, బొంబాయి నుంచి యూరోప్, యూరోప్ నుంచి అమెరికా, అమెరికా ఏది, ఆ లైన్స్ అన్ని చూసుకుని వాటి టైమింగ్స్ చూసుకుని తదనుగుణంగా మనం కనెక్షన్స్ పెట్టుకుని వెళ్తాం కదా. అట్లా సృష్టికి కూడా ఒక ప్రణాళిక ఉంది, ఒక నెట్వర్క్ సిస్టమ్. అది నీకు తెలియటానికే నీకు అసలు ముందు తిరగడం కావాలి. తెలిస్తే దానికి సంబంధించినటువంటి కనెక్షన్స్ అన్ని తెలుస్తాయి. తెలియటం వల్ల నీవు నీ నుంచి భాషించేవన్నీ కూడా సృష్టి ప్రణాళికకు సంబంధించినవే భాషిస్తా. అటువంటి వాళ్ళనే దేవత దేవదూతలని దైవవాహికలని అంటారు. అంచేత అందుకోసం ఈ రకరకాల భక్తి ప్రయత్న మతాలు ఏమైనా కావచ్చు, విధానాలు ఏమైనా కావచ్చు, మనిషికి లభించవలసినటువంటిది త్రికరణ స్థితి. అది మనకి లభించకుండా అసలు అలాంటిది ఒకటి ఉందని దాన్ని మనం సాధించాలని మనకి ఎవరు చెప్పారు? ఏవో ఈ గుడికి వెళ్ళి అక్కడ భజన చేయి, ఇక్కడ గుంజీలు దేయి, అక్కడ దండాలు పెట్టి, ఇక్కడ సాష్టాంగ నమస్కారం చేయి, ఇట్లా చెప్పారు తప్ప చేస్తున్న పనిని త్రికరణ శుద్ధితో నిర్వర్తించే అదొక్కటే మార్గం అని ఎవరు చెప్పారు? త్రికరణ శుద్ధితో చేసిన పనుల వల్లే మనిషి వాడి యందు తనలోని దివ్యత్వంతో అనుసంధానం చెందే అవకాశం కలదు. అందుకని ఈ పని ఏదైనా పని ఏదైనప్పటికీ దాన్ని నిర్వర్తించడంలో స్వీకరిస్తుంది. అందుకని అవధూత గీత అనే పుస్తకం మీరు చదువుకుంటే అక్కడ చాలా సామాన్యమైన పనులు అత్యంత త్రికరణ శుద్ధితో నిర్వర్తించుకున్నటువంటి వాళ్ళు ఏ విధంగా ధరించారో చెప్తారు. ఓ మేదరి, ఓ కుమ్మరి, ఒక వడ్రంగి, ఒక వేశ్య, వీళ్ళు వాళ్ళని కాదు, ఏ వృత్తి అయినా సరే ఏ వృత్తి అయినా సరే త్రికరణ శుద్ధిగా చేశారండి. ఇది గొప్ప వృత్తి, చిన్న వృత్తి నేను అంచేత అది భావధూత గీత యొక్క ప్రధానమైనటువంటి సందేశం. ఆ విధంగా తరింపు లభిస్తుంది. అందుకని కర్మ నిర్వహణలో ప్రధానమైన సూత్రము కర్తకు త్రికరణ శుద్ధిని సంపాదించుకోవటం. అది సంపాదించుకోనంతకాలం మనిషికి దివ్యత్వంతో అనుసంధానం కలిగేటువంటి అవకాశం ఏర్పడదు. అంచేత ఆ విధంగా పృథు చక్రవర్తి ఈ మాట చెప్తున్నాడు, కపటములు త్రికరణముల యొక్క నిర్మలత్వమే భగవద్ దర్శనములకు కారణము అని. త్రికరణముల యొక్క నిర్మలత్వమే భగవద్ దర్శనములకు కారణము. మనకి భగవద్ దర్శనం కావట్లేదు అనుకోండి, మనం ఒకటే తెలుసుకోవాలి, మన యందు త్రికరణ శుద్ధి లేదు అనేది ముందు అంగీకరిస్తే 50% సక్సెస్ వచ్చేస్తుంది. అంగీకరించాం కదా, మనకి అహంకారం అడ్డం ఏది, మన విషయం మనకన్నా ఇంకళ్ళకి ఎక్కువ ఎట్లా తెలుస్తుంది? తెలుస్తుంది మన గురించి మనకు తెలిసినంత ఇతరులకు ఏం తెలుస్తుంది? మనకి బయట మనం మాట్లాడే మాటలు చేసే చేతలు ప్రపంచానికి కొంతవరకు తెలియదు. మన లోపల మనం చేసేటువంటి భావనలు, మనం మాట ధరించేటువంటి భావముల యొక్క నిర్మలత్వం మనకే తెలుస్తుంది, ఇంకేవదు అది కదా. అందుచేత లోపల మనస్సు అంటే అది అంతరంగం అందు ఉండే విషయాలన్నీ మనసులో ఉంటాయి కదా. భాషణము వర్తనము మనకి బయట తెలుస్తాయి, లోపల తెలియదు కదా మన సంగతి. అంచేది ఇక్కడ ఏం చెప్తున్నాడంటే వాటిలో ఎంత నిర్మలత్వం ఉంటే అది భగవద్ దర్శనానికి అంత అవి చేయూతనిస్తాయి. కపటము లేకుండుటయే నిర్మలత్వము. భావం అందు కాని భాష అందు కాని ప్రవర్తన అందు కాని కపటం. కపటం అంటే లేనిది ఉన్నట్టుగా ప్రొజెక్ట్ చేయటం, ఉన్నది లేనట్టుగా ప్రొజెక్ట్ చేయటం. అట్టి నిర్మల త్రికరణ త్రికరణములతో స్తుతించుట పరిచర్య చేయుట సంభవించినప్పుడు నారాయణ పాద పద్మములు కామధేనువులగును వారిని భజింపుడు అని. వాడిని భజింపుడు అంటే మనం ఏమో పాద పద్మాలు మనం పెట్టుకుని వెంకటేశ్వర పాదాలే ఫోటో పెట్టుకుని వాటి రోజు ఆరాధన చేయటం ఉంటుంది కదా. అమ్మవారి పాదాలు పెట్టుకుని ఆరాధన చేయటం ఉంటుంది. నువ్వు ఏమన్నా చేయి ముందు ఇది కావాలి త్రికరణ శుద్ధి. అది ఇక్కడ ఈ త్రికరణ శుద్ధి నీకు లభిస్తే అప్పుడు నీకు తెలుస్తుంది కర్తనేవాడు ఉన్నాడని, వాడే ఇదంతా శాసిస్తున్నాడని. ఎవని చే జనించు జగమెవ్వని లోపల నుండు లేనమై చెప్తూ ఉంటాం కదా. అంచేత అలాంటి కర్త ఎవడలేడు అంతా దానిది నివర్తింపబడుతోంది అనేది భ్రమ వద్దు అనేటువంటి ఒక విషయాన్ని ఇక్కడ పృథు చక్రవర్తి ఆవిష్కరించారు. ఈశ్వరునకు తన రూపము తనదే, తన ఇష్టము కనుకనే అందెన్ని రూపములైనను పుట్టుచున్నవి ఇంకొకరి భావములతో సమ్మిశ్రమని అతడు ఎరుగడు కనుక అతడు విశుద్ధ జ్ఞాన ఘనస్వరూపుడు అనేటువంటి విషయాన్ని కృష్ణాష్టమి నాడు ముందు చెప్పాను. కృష్ణాష్టమి నాడు కృష్ణుడి గురించి చెప్పుకుంటూ ఆ రోజు భాగవతం ప్రవచనంలో ఈ వాక్యం కాసేపు వివరించడం జరిగింది. అది మళ్ళీ ఇప్పుడు వస్తాను. ఏమనంటే ఈశ్వరునకు తన రూపము తనదే, తన ఇష్టము కనుకనే అందెన్ని రూపములైనను పుట్టుతున్నాడు ఇంకొకరి భావములతో సమ్మిశ్రమని అతడు ఎదుగడు. ఇతరుల భావములు అతనిలో భాషించమండి, తన భావములే మనకి అందరి భావాలు మన మీద పడిపోతాయి కదా. మన చుట్టుపక్కల ఎంతమంది ఉంటే వాళ్ళందరి భావాలు మన మీద పడిపోతూ ఉంటాయి. అలాగే మనం టెలివిజన్ చూస్తే ఆ భావాలు మన మీద పడిపోతాయి. మన న్యూస్ పేపర్ చదివితే ఆ భావాలు ఏవైనా మన తెర మీద పడిపోవచ్చు. మన తెర మీద మన గురించిన సినిమా కాక చాలా సినిమాలు పడిపోతూ ఉంటాయి. ఈశ్వరుడు విషయంలో అలా ఉండదు, తన భావమే ఉంటుంది. అంటే సృష్టి దాని నిర్మాణము అందు జీవుల శ్రేయస్సు అనేటువంటి ఒక సినిమా నడుస్తూ ఉంటుంది ఈశ్వరుడికి. అందులో భాగంగా తన భావమే తాను నిర్వర్తిస్తూ ఉంటాడు. మనము మన భావములకు నిర్వర్తించడం అది ఏం లేదు. ప్రపంచం అంతా ఎడిపోతుంటే మనం కూడా అడ్డిపోతాం కదా. అందరూ ఏ రూట్లో పోతుంటే మనం ఆ రూట్లో వెళ్ళిపోతూ ఉంటాం. వాళ్ళంతా ఎందుకు అలా వెళ్తున్నారో కూడా ఆలోచించే సమయం ఉండదు మనకి. అంచేత ఈశ్వరునికి విశ్వరూపమే అతని రూపం కాబట్టి అతను ఏ రూపంలో అయినా ఉండగలడు. ఇప్పుడు ఈ రూపంలో ఉండాలని ఆయన శాసించడానికి ఏమీ లేదు. అందుకని ఏ రూప దశావతారాలు తీసుకుంటే ఒక రూపాన్ని పోలిన మరొక రూపం ఉండదు. ఎందుకనంటే అతనే ఈశ్వరుడు కనుక అతనే కాలమును బట్టి దేశమును బట్టి నిర్ణయించుకుని ఒక రూపాన్ని తీసుకుంటాడు. అతని యందు భావము అతనిదే కానీ ఇంకొకరి భావం అతని యందు చలదు. అంతేదంటే మనం ఎవరినైనా ఇన్ఫ్లుయెన్స్ చేసి కానీ మన కారణమైన వాడిని మనం ఇన్ఫ్లుయెన్స్ చేయలేం కదా. అంటే మనం మన భాషను ఇన్ఫ్లుయెన్స్ చేయగలం కదా. రకరకాలుగా భాషను ఇన్ఫ్లుయెన్స్ చేసేసి సబార్డినేట్స్ వాళ్ళు పనులు చేయించుకుంటూ ఉంటారు కదా. సులభం ప్రభావం చూపించగలరు మిగతా వాళ్ళు కదా. కానీ ఈశ్వరుని ప్రభావమే ఇతరుల మీద ఉంటుంది తప్ప ఈశ్వరునిపై ఇతరుల ప్రభావం ఉండదు. అందుకనే నారదాది మహర్షులు కానీ సప్తర్షులు కానీ చతుర్ముఖ బ్రహ్మ కానీ అందరూ ఆయన ఏ నిర్ణయం చేశాడనేది తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు తప్ప ఇలా చేయి అలా చేయి అని ఏం చెప్పడు. చెప్పినా అట్లా చేయడు, తన భావాన్నే తాను అనుసరించి ఉంటాడు. అంచేత అతడు విశుద్ధ జ్ఞాన ఘనస్వరూపుడు. శుద్ధమంటేనే మనకు తెలుసు. విశుద్ధం అంటే విశిష్టమైనటువంటి శుద్ధి, విశిష్టమైనటువంటి శుద్ధి కలిగినటువంటి జ్ఞానము ఘనీభవించినటువంటి ఒక పరిస్థితి మనం ఊహిస్తే అదే ఆయన రూపం అని చెప్తున్నారు ఇక్కడ భాగవతం. విశిష్ట శుద్ధ జ్ఞాన ఘనస్వరూపం అనేటువంటిది ఇక్కడ చెప్పారు. ధ్యానించిన చో విశుద్ధ జ్ఞానము కలుగును, అతనికి గుణములుండవు అని. గుణములుండవంటే మామూలుగా మనం ఉన్నాం అనుకోండి, మనకి కొన్ని ఎప్పుడు ఏవో గుణాల్లోనే ఉంటాం మనం. ఏదో ఒకటి అది చేద్దాం ఇది చేద్దాం ఇంకోటి చేద్దాం అనేటువంటి అలా తోమేస్తూ ఉంటుంది కొంతమందికి మనసు కదా. ఆదివారం కూడా తిరిగి లేకుండా ఉంటాడు వాడు, ఎందుకంటే అది అలవాటు. లేచిన దగ్గర నుంచి ఏవో ఆలోచనలు తోచదు, ఊరికే ఉండలేడు, ఊరికే ఉంటాడు రెస్ట్లెస్గా ఉంటాడు కదా. కాసేపు ఊరికి కూర్చోమంటే బోర్ కొడుతుంది అంటాడు, ఎందుకంటే వాడికి అంతంత తిరిగిపోతూ ఉంటాయి వెలాసిటీ ఆఫ్ థాట్స్ అంటే ఆలోచనలో వేగం. అలాంటి పైన కూర్చోరా అంటే వాడు కూర్చోలేడు. అలాంటి వాళ్ళు మామూలుగా ఏం చేయాలంటే మాటిమాటికి గవర్నమెంట్ ఆఫీస్ వెళ్ళేట్టుగా ఒక ఏర్పాటు చేయాలి. అక్కడ మంచి వెయిటింగ్ ఉంటుంది, పెద్దానికి వెయిటింగ్. ప్రభుత్వం అంటేనే శని, అందులో ఇండియన్ గవర్నమెంట్ అంటే పరిపూర్ణంగా శని పనిచేస్తాడు. ఏం సందేహం. అందుకని ఎవరికన్నా వేచి ఉండటాన్ని నేర్చుకోవాలంటే ప్రభుత్వ రంగంతో పని ఉందనుకోండి, ఒకటే నేర్చు, వేచి ఉండటమే వేచి ఉండటమే వేచి అట్లా నేర్చు. అసలు ఇండియాలో అన్నిటికీ వేచి ఉండాలి, ఎందుకంటే అన్నిటికీ క్యూలే కదా. అందుకని శని ప్రభావం భారతదేశంలో చాలా ఎక్కువగా. అందుకని వీడికి ఎంత తక్కువ వేచి ఉండగలడో అంత ఎక్కువ రెస్ట్లెస్నెస్ కదా. రెస్ట్లెస్నెస్ ఎందుకు వస్తుంది? నువ్వు అనుకున్నది అనుకున్నప్పుడు కానప్పుడు ఇంకా లోపల అలాగా అలజడి వచ్చేస్తూ ఉంటుంది కదా. పూర్వకాలం ఇప్పుడు కూడా అప్పుడప్పుడు రైల్వే స్టేషన్కి వెళ్తే ఎన్ని గంటలు లేటో వింటే ఉసూరం అనేది ప్రాణం కదా కదా. 2 గంటలు 3 గంటలు వెయిటింగ్ కదా. ఆదర బాదర అన్నీ సర్దుకుని ఏదో ఇంటాడిని సో 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 సోని వాడిని సామాన్లు సర్దుకునే సతాయించి పిల్లల్ని కోపడి వాడికి ఒకరింటి ఒకటి రెండు తగిలించి అందరిని తీసుకుని రిక్షా ఎక్కువ గుర్రబండి ఎక్కువ ఏదో ఆయాసపడుతూ రొప్పుకుంటూ స్టేషన్కి వెళ్తే అక్కడ ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళంగానే బండి 3 గంటలు లేటంటే ఎట్లా ఉంటుందండి. జీవించడం వృధా అనిపించేట్టుగా ఉంటుంది. ఇంకెక్కడ వాడు అక్కడ 3 గంటలు శివతాండవం చేసేస్తూ ఉంటాడు ప్లాట్ఫామ్. అసలే రైల్వే ప్లాట్ఫామ్ ఈగలు దోమలు అక్కడే ఓడో అల్పాచమానం ఇంకో చిన్నపిల్లవాడు అధికాచమానం అన్నీ ఉంటాయి కదా మన రైల్వే ప్లాట్ఫామ్ ఇదివరకు. అలాంటి సన్నివేశంలో అక్కడే చిన్నపిల్లాడు వాడుకొడుకే 5 ఏళ్ళ వాడు ఆడుకుంటూ ఉంటాడు వాడు కదా. వాడికి ఉండదు రెస్ట్లెస్నెస్, వీడికి ఉంటుంది రెస్ట్లెస్. ఎందుకని వీడు బుర్ర నిండా ఆలోచన ఇప్పుడే అయింది టైం అయితే ఇంక ఎప్పుడు చేరుకుంటాం కదా. ఇక రకరకాలుగా బాధ. ఇంకోడు ఉంటాడు వాడు రజస్సు, ఇంకో తమస్సుగాడు ఉంటాడు. తమస్సు వాడికి అన్నీ ఒకటే, అయినా ఒకటే కాకపోయినా ఒకటే, ఊరు వెళ్ళినా ఒకటే వెళ్ళకపోయినా ఒకటే, ట్రైన్ లేటుగా వచ్చినా రాకపోయినా వాడికి అలా ఉంటాడు వాడు. ఏం పడు అన్నిటిందో అసలే. అంతేకాదు మరుపు కూడా కదా. వాడు రైల్వే ప్లాట్ఫామ్ మీద 3 గంటలు కూర్చుంటే రైలు ఎక్కాలని వచ్చాను కూడా మర్చిపోతాడు వాడు. అలా ఉంటాడు వాడు. వాడు వీడు పక్క పక్కన ఉన్నారనుకోండి, ఒకడు పెళ్ళాలా ఇంకా వాళ్ళిద్దరి మధ్య చాలా కామెడీ సీరియల్ జరిగిపోతుంది, కామెడీ జరిగిపోతుంది కదా. వీళ్ళిద్దరు కాకుండా బ్యాలెన్స్డ్గా వాడు ఉన్నాడు అనుకోండి, వాడికి కూడా సుఖంగా ఉందాం అనేటువంటిది ఒక రోగం ఉంటుంది. సుఖం సత్వము గుణం యొక్క లక్షణం అంటే స్థిరంగా సుఖంగా ఉందాం అని అందరి ప్రయత్నం అదే కదా. స్థిరంగా సుఖంగా ఉందాం అనుకోవటం సత్వగుణం అని. వాడేసేపు నిదానమే ప్రధానము అని. ఇంకోటేమో ఆలస్యం అమృతం విషం అంటుంటారు కదా. మరొకడేమో తొందర పనికిరాదు అంటాడు. ముగ్గురు మూడు రకాలు. సో వీళ్ళందరూ కాకుండా వాడున్నాడు అనుకోండి, వాడు గుణాతీతుడంటే. ఇప్పుడు మనం దేవత ఆరాధన చేసేప్పుడు, దైవారాధన చేసేప్పుడు గుణాతీతుడని చెప్తుంటా అంటే ఈ మూడు ఎఫెక్టివ్ అవ్వాలి. స్థిరంగా సుఖంగా ఉందామనేటువంటి రోగం లేదు, అలాగా ఆలోచనలు మనుషుని తోమేసేటువంటి పరిస్థితి లేదు, అన్నీ మర్చిపోవటం, అన్నీ ఆలస్యపోవటం, ఏది చేయకపోవటం, ప్రద్దాంటం రాసి ఏమి ఉండదు, ఇలా ఏమీ లేకుండా నిర్మలంగా ఉంది. అలాంటి వాడి నుంచి మూడు అవసరం బట్టి, కాలం బట్టి, దేశం బట్టి పనిచేస్తూ ఉంటాయి. గుణములు దాటినటువంటి వాడు మోక్షస్థితి ఉన్నట్టు, అంటే ఇంక ఏ ఇచ్ఛ లేని స్థితి అది మోక్షస్థితి. ఏ ఇచ్ఛ లేని స్థితి, ఆ స్థితిలో ఉండి కాలమును బట్టి చేయాల్సింది చేస్తూ ఉంటాడు, ఎప్పుడు ఏం చేయాలో తెలిసి ఉంటాడు, ఎంత చేయాలో తెలిసి ఉంటాడు. అలా ఉండేటువంటి వాడు వేరు. ఈ తెలిసిన వాళ్ళకు కూడా రజస్సు వస్తూ ఉంటాడు. ఇప్పుడు రాముడు ఎప్పుడు ఈ వెళ్ళి రావణుణ్ణి చంపుతాడు అనేటువంటి ఒక ఆతృతలో ఉంటారు ఋషులందరూ, రాముడికి ఉండదు. ట్రైన్ ఆ స్టేషన్కి వెళ్ళినప్పుడు అక్కడ ఆ పని చేసుకోవడానికి కాలం అనేటువంటి ఒక ప్రయాణంలో ఉన్నవాడికి ఆ టైంకి అక్కడ ఆ పని చేయటంగా ఉంటుంది. ఇప్పుడు కృష్ణుడు పుట్టాడు అనుకోండి, ఆయన దైవమే విధంగా పుట్టుకొచ్చాడు దుష్ట సంహారానికి అనుకుంటే, ఆయన ఇట్లా వాళ్ళింటో వెన తింటూ, వీళ్ళింటో వెన దొంగిలిస్తూ, ఈ దూడలతో ఆవులతో ఆడుకుంటూ, ఆ గొల్లవతలతో కూర్చొని వాడు విస్తాడు ముద్ర విడిదిని, వీడి విస్తాడు వాడు ముద్ర పెడుతూ ఉంటే ఆ ఋషులకు ఎట్లా ఉంటుందండి? ఓకే, ఒక ఋషి దర్శనం చేసుకుంటే ఋషులు, ఈయన విరాట్ పురుషుడు కదా, సమస్తము అతనే ఉన్నటువంటి వాడు. ఎందుకు వచ్చాడు? ధర్మ సంస్థాపనంకి వచ్చాడు కాబట్టి అధర్మ పనులందరినీ ఎరగారు. ఎంత సీరియస్గా ఉన్నారండి ఋషుల దృష్టిలో, ఎంత సీరియస్గా ఉన్నారు కృష్ణుడు, అట్లా ఉన్నాడా? కొద్దిగా దానికి వ్యతిరేకంగా ఉన్నాడు. ఆడుకునే 20 వయసులో ఆడుకున్నాడు కదా, తన తల్లిదండ్రులు జైల్లో ఉన్నారని తెలుసు, అయినప్పటికీ తను వాడు పిలుస్తాడు కదా మనం ఎందుకు వెళ్తాం అనుకున్నాడు. టైం ప్రకారం పిలుస్తారు, టైం ప్రకారం మనం వెళ్ళి టైం ప్రకారం సంపాదిస్తే అయిపోతుంది, ఎట్లా ఉంటాడు? ఎందుకని, దేనికి ఇది మన కర్తవ్యమని తొందరపడటం కానీ బిగుసూపోవటం కానీ ఉండదు. ఇది మన పని కాదా, ఇది మన పని కాదా, అవునా? ఒకటి ఇప్పుడు చేయాల్సిన పని, తర్వాత చేయాల్సిన పని, రెండు. అలా తెలుసుకోవడం అనేటువంటిది గుణములకు అతీతంగా ఉండే వాళ్ళకి మాత్రమే వెళ్ళు. అందుకనే ఒక్క అమ్మవారికి, అయ్యవారికి తప్ప మిగతా వాళ్ళెవరికి ఈ మాట చెప్పరు, గుణాతీత అనేటువంటి. గుణములైన ఉండేవాళ్ళంతా కూడా సృష్టికి లోబడి ఉంటారు. మహర్షులు తపస్సు చేసి గుణములకు ఆవలకు వెళ్లి దర్శనం చేసుకుని మళ్లీ మళ్లీ గుణముల్లోకి దిగబడచ్చు, జారచ్చు. అంటే ఎప్పుడు గుణముల్లోకి జారిన వాళ్ళని బ్రహ్మర్షులు అంటారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళు ఈ మూడు గుణములలోకి జారరు. మూడు గుణములలోకి జారటం అంటే ప్రకృతికి లోబడటం, ప్రకృతి అతీతంగా ఉండటం అంటే మూడు గుణములకు అతీతంగా ఉంటాం. అదే వశిష్ఠుడు, అగస్త్యుడు వారిద్దరిని ఆ విధంగా చెప్తారు, వాడు గుణములకు అతీతంగా ఉంటారు. అతీతంగా ఉండేటువంటి వాళ్ళు సమయాన్ని బట్టి, దేశమును బట్టి, అంటే కాలము దేశమును బట్టి నిర్వర్తించవలసింది నిర్వర్తన సమయంలో నిర్వర్తించే విధంగా నిర్వర్తిస్తారు. అది జరిగినప్పుడు తెలియటమే తప్ప ముందు తెలియటానికి వీలుండదు. ఇలా చేస్తాడు కృష్ణుడు అని తెలియదు, ఇలా చేస్తాడు ఓ బ్రహ్మర్షి అని తెలియదు, ఇలా చేస్తాడు ఓ అవతార పురుషుడు అని తెలియదు. అవుట్లైన్స్ తెలియదు తప్ప డీటెయిల్స్ తెలియదు. ఎందుకంటే ఆయనకి సంకల్పం అప్పుడు ఆ టైంలో కలగంగానే చేసేస్తాం. సంకల్పం రావటం, అది నిర్వర్తింపవటం, సిద్ధించడం ఒక్కసారిగా అయిపోతుంది. అంచేత అలాగా ఇంకొక ఉపమానం లేదు అది చెప్తున్నారు. భగవంతుడి యొక్క స్వరూపాన్ని ఆవిష్కరించడానికి ఆ మాట చెప్తున్నారు. అతనికి గుణములు ఉండవు, అతని ఎందుకు గుణములు పుట్టును? తన నుంచి గుణాలు పడతాయి తప్ప తనకు పుట్టిన దాంట్లో తను దిగబడిపోవటం అనేది ఉండదు. అలా ఉండేవాడిని ఈశ్వరుడు అంటారు. అలాంటి ఈశ్వరుడు గురించి పృథు చక్రవర్తి ప్రజలకు వివరిస్తున్నాడు. పై తరగతిలో మళ్ళీ చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతః న్యాయేన మార్గేణ మహీ మహేషాః గోబ్రాహ్మణేభ్యః సోమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.